ஆத்தி கொஞ்சர் மன மார்க்கம் கர்ம மார்க்கம் பக்தி மார்க்கம் இந்த மார்க்கள் குறிச்சு மூணு மக்களும் செப்பிச்சாரு பகவான். இது భగవద్గీత కిందరించి పైకి పయనించి కిందకి చదివి మనం కష్టపడక్కర్లేకుండా మూడు వాక్యాలు చెప్పేశారు. జ్ఞాన మార్గం అంటే ఏంటంటే అసలు మీకు మనస్సు అనేది లేదని మీకు అహంకారం కానీ మనస్సు కానీ అజ్ఞానం కానీ లేదని తెలిసిపోవటం జ్ఞాన మార్గం అన్నారు. దీనికి కొంతమంది 35 శ్లోకాలు 30 శ్లోకాలు ఖర్చు పెట్టారు. వచ్చిన మొక్కలు వెరీ షార్ట్ సెంటెన్సెస్ అండ్ స్వీట్ సెంటెన్సెస్. ఏమన్నారంటే జ్ఞాన మార్గం అంటే ఏంటి, జ్ఞాన మార్గం అంటే ఏమి లేదు, నీకు అసలు అహంకారమే లేదని అజ్ఞానమే లేదని మనస్సే లేదని తెలుసుకోవటం జ్ఞాన మార్గం. మన కళ్ళకు కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేసేది హైయర్ పవర్ ఉంది, మ్యాథమెటిక్స్ కంట్రోల్ చేయటం లేదు. ఐన్స్టీన్ ఏమన్నా చెప్పాడు, నా జీవితం అంతా లెక్కలు నేర్చుకున్నాను, లెక్కలు నేర్చుకున్నాక తెలిసింది లెక్కల్లో ఏమీ లేదన్న సంగతి. అంటే యూనివర్స్ని పొడుపులు తీసివేతలు భాగారాలు గుణకారాలు కంట్రోల్ చేయట్లేదు. ఒక హయ్యర్ పవర్ యూనివర్స్ని కంట్రోల్ చేస్తుంది మొత్తం ప్లానెట్ అంతా కూడా. ఒక సైంట్ చెప్పింది కాదు, ఒక సైంటిస్ట్ చెప్పినటువంటి మాట. భగవాన్ ఉద్దేశం ఏంటంటే మనకు అహంకారం కలగటానికి కారణం, అజ్ఞానం కలగటానికి కారణం, అశాంతి కలగటానికి కారణం, దుఃఖం కలగటానికి కారణం, టెన్షన్ కలగటానికి కారణం అసలు భగవంతుడు సర్వజ్ఞుడని, భగవంతుడు శక్తివంతుడని, భగవంతుడు మనకంటే చాలా ఉన్నతుడని, ఆయన చేతుల్లో మనం ఉన్నాము సంగతి మనకు తెలియకపోవటం వల్ల అహంకారం కలుగుతామన్నారు. అది బాగా అర్థం చేసుకోండి. ఈశ్వరుడు గురించి మనకి తెలియకపోవటం కానీ, సర్వేశ్వరుడు గురించి మనకు తెలియకపోవటం అహంకారం వస్తుంది కానీ ఆయన గురించి కనుక మనం తెలుసుకుంటే, మన సాధనతో నిమిత్తం లేకుండా భగవంతుడి యొక్క ఔన్నత్యం గురించి మనం శ్రవణం చేస్తుంటే, మన సాధనతో నిమిత్తం లేకుండా కురుపు పిచ్చి రాలిపోయినట్టు అజ్ఞానం రాలిపోతుంది. ఇప్పుడు రమణ మహర్షి గారు ఇక్కడ చెప్పేది ఏంటంటే జ్ఞాన మార్గం అంటే ఏంటో ఊరికే అలా మనస్సు అనేది మీరు కాదని, అజ్ఞానం మీరు కాదని, అహంకారం మీరు కాదని, చైతన్యమే మీరని, ఒక చావులేని వస్తువు ఒకటి ఉంది, మరణం లేని వస్తువు ఉంది, మీ శరీరం మరణించినా మరణం లేని వస్తువు మీ హృదయంలో ఉంది, అది అది నిజం కాదు, అది ఒక్కటే నిజం. అంచేత ఆ వస్తువుని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏ మార్గం ఏమిటో, జ్ఞాన మార్గము, భక్తి మార్గము, కర్మ మార్గము, మరొక మార్గం ఏదో మీకు నచ్చిన మార్గంలో మీరు ప్రయాణం చేసి మీ హృదయంలో నిజాన్ని పొందండి అని. మీ హృదయంలో నిజానికి చావు లేదు, పుట్టుకు లేదు, ముసలితనం లేదు. ఎవరైనా ఒక వ్యక్తి ప్రధానమంత్రి అయితే ఆ వ్యక్తి ఆ ప్రధానమంత్రికి ఎన్ని అధికారాలు ఉంటాయో ఈ వ్యక్తికి కూడా వచ్చేస్తాయి. ఇది అర్థమవుతుంది. అలా మీ హృదయంలో ఉంటుంది ఆ చావులేని వస్తువుని కనుక మీరు పొందితే అందులో ఉన్న జ్ఞానం, అందులో ఉన్న శాంతి, అందులో ఉన్న సర్వత్వం, అందులో ఉన్న ఇమ్మొట్టల స్టేటు, అందులో ఉన్న ఎటర్నల్ స్టేటు అన్నీ మిమ్మల్ని వరిస్తాయి. అంటే మీకు సూర్యుడు ఏ విధంగా అయితే చీకటిని చూడలేడు, అలా మీ హృదయంలో ఉన్న సద్వస్తువుని మీరు సాక్షాత్కారం చేసుకుంటే మీకు అసలు దుఃఖమే కనపడదు, టెన్షనే కనపడదు. మీ శరీరం చనిపోతున్నప్పుడు కూడా మీకు అది ఏమి అనిపించదు. అంటే మనం ఏదో అయిపోతామని అనిపించదు. ఏంటంటే మనం ఉంటామని ఆ జ్ఞానికి వాడు ఉంటామనే సంగతి వాడికి తెలుస్తూ ఉంటుంది. ఆ జ్ఞాని ఏ విధంగా అయితే శవంతో దేహంతో తాదాత్మ్యం పొందుతాడు, జ్ఞాని ఆ లోపలటువంటి సత్య వస్తువుతో ఆ సద్వస్తువుతో దానితో తాదాత్మ్యం పొందుతూ ఉంటాడు. దానికి మరణం లేదని సంగతి వాడికి తెలుసు కాబట్టి వాడికి కూడా మరణం లేదని సంగతి వాడికి తెలుస్తూ ఉంటుంది. అంటే జ్ఞాన మార్గం అంటే ఏంటి, అసలు అజ్ఞానం ఏదైతే నువ్వు అనుకుంటున్నావు నువ్వు కాదని తెలిసిపోవడం జ్ఞాన మార్గం. ఈ మనసు కానీ, ఈ అహంకారం కానీ, ఈ గర్వం కానీ, ఇవి కానీ నువ్వు తెలుసుకోవడం కాదు. రమణ మహర్షి గారు మాట చెప్పారు, 150 రూపాయలు మీ ఈశ్వరుడు అయిపోవాలంటే మీ మనసును అదుపులో పెట్టుకుని, మృదువులను అదుపులో పెట్టుకుని 150 నుంచి మీరు ఈశ్వరుడు అయిపోతారని చెప్పారు. కృష్ణుడు ఎంత గొప్పవాడు అనుకుంటున్నారో, రాముడు ఎంత గొప్పవాడు అనుకుంటున్నారో, లేకపోతే వెంకటేశ్వర స్వామి ఎంత గొప్పవాడు అని మీరు అనుకుంటున్నారో, అందులో 50% గొప్పతనం మీకు వచ్చేస్తుంది. మీ సెన్సెస్ కంట్రోల్లో పెట్టుకుని, మీ మైండ్ కంట్రోల్లో పెట్టుకుని 50% ఈశ్వరత్వం మీకు వచ్చేస్తుంది. అంటే కొంతమందికి భౌతికంగా ఏదైనా కష్టాలు వచ్చినా, సంసారంలో ఏదైనా కష్టాలు వచ్చినా ట్రాన్సాక్షన్ విడిచిపెట్టరు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే భౌతిక జీవితానికి ఆధ్యాత్మిక జీవితానికి సంబంధం లేదనుకుంటున్నారు, అది తప్పది. మీరు భౌతిక జీవితంలో కనుక డిసిప్లిన్గా ఉంటే, కంట్రోల్గా ఉంటే, మీరు దైవానుగ్రహానికి మీరు పాత్రలు అవుతారు. మీరు భూమిది ఎందుకు వచ్చాం, కేవలం భోజనం చేయడానికి, కాఫీ తాగడానికి రాలేదు, ఈ అర్థం మీదకి, ఈ ప్లానెట్ మీదకి ట్రైనింగ్ అవటానికి వచ్చాం. జీవితంలో ఏ సంఘటన ఎదురైనప్పటికీ, దేవ ప్రారంభాన్ని బట్టి ఏ సంఘటన ఎదురైనప్పటికీ, మంచి వస్తే పొంగిపోకుండా, చేస్తే కుంగిపోకుండా, మీ బ్యాలెన్స్, మీ మైండ్లో ఉన్న బ్యాలెన్స్ నువ్వు కాపాడుతూ మీకు ఈశ్వరత్వం కలుగుతుంది, సర్వజ్ఞత్వం, 50% పొందుతావు. ఏదైతే అవునుకుంటున్నా అది కాదని తెలుసుకోవటం మన మార్గం. బిజన్మై, బి అంటే బాడీ, ఎం అంటే మైండ్, ఐ అంటే ఇంటలెక్ట్. ఆ బిజన్మై నువ్వు కాదని తెలుసుకోవటం జ్ఞాన మార్గం. మొన్న నేను తిరుమల వెళ్ళాను. ఏమని అడిగితే వాళ్ళు గుజరాతీ వాళ్ళు నా పక్కన కూర్చున్నాడు. ఆ గుజరాతీ వాళ్ళు ఏమన్నాడు, అంటే మన శవాల వాళ్ళు ఏమవుతుంది, ఏ చేసినా ఈశ్వరుడే చెయ్యాలన్నాడు. మన మన శవాలట్లు మనం, మన శవాల వాళ్ళు ఏమవుతుందండి, ఏ పని చేసినా ఈశ్వరుడే చెయ్యాలి. మనం అనుకుంటే మన తెలివితేటల వాళ్ళు వెంట నడిపేస్తున్నాం, కానీ ఈశ్వర సంకల్పం ఉంటే ఏమవుతుంది, కానీ ఈ శవం వాళ్ళు ఏమవుతుంది అంటున్నాడు. అందరి మీద పెడితే బాగుంటుందని ఆయన మీద పెట్టుకుంటున్నాడు, ఆయన శరీరం చూపించి అంటున్నాను అది నీ శవం వాళ్ళు ఏమవుతున్నారని. అంటే ఈశ్వర సంకల్పంలో అవుతుంది, కానీ ఉడికే మనకి మనం చేసే ప్రయత్నంలో పని పూర్తయ్యేవు. ఏదో చేస్తాం కానీ ఈశ్వర సంకల్పం కూడా కలిసి రావాలని చెప్పడం కోసం ఆ గుజరాతీ వాడు ఏమంటున్నాడంటే ఈ శవంలో ఏమవుతుందో, ఏదో నారాయణుడు ఈశ్వరుడు మనకు సహకరించకపోతే మీ ఊళ్ళో ఏమవుతుందో శరణీయతున్నారు మీరే మాట్లాడుతున్నాడు. అందుచేత జ్ఞాన మార్గం అంటే ఏంటంటే నువ్వు ఏదైతే అనుకుంటున్నది కాదని సంగతి నువ్వు తెలుసుకోవడం జ్ఞాన మార్గం. ఇంకా కర్మ మార్గం ఏంటంటే కొంతమందికి అసలు కర్మ మార్గంలో ముఖ్యమైన రహస్యం ఏంటంటే దేహం ఎక్కడ ఉందో మనస్సు కూడా అక్కడ ఉండాలి. కొంతమందికి దేహం ఒక చోటు ఉంటే మనసు ఒక చోటు ఉంటుంది, దేహం రాజమండ్రి ఉంటే మనసు కాకినాడలో ఉంటుంది. అలా కాదు, దేహం ఎక్కడ ఉందో నీ మనసు కూడా అక్కడ ఉండాలి. నువ్వు ఏ పని అయితే చేస్తానో ఆ పని శ్రద్ధగా నిష్టగా కృష్ణార్పణ ఉంటూ చెయ్యాలి. అది అలా నీ మనసు ఆ కర్మ మీద నువ్వు చేసే పని మీద నిలబెడితే నీకు తెలియకుండా మనసు అణిగిపోతుంది. అది కర్మ మార్గం. ఇంకా రెండు ముక్కలు చెప్పేశాడు. కర్మ మార్గంలోనే పోగొట్టుకోవాల్సింది మనసుని, జ్ఞాన మార్గంలోనే పోగొట్టుకోవాల్సింది మనసుని, తర్వాత భక్తి మార్గంలోనే పోగొట్టుకోవాల్సింది మనసుని. మనస్సు అడ్డు ఆ తెర తీసేస్తే ఉన్న వస్తువు నీకు నేను కలుగుతుంది. అంటే నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని వినయంతో శ్రద్ధతో గౌరవంగా, ఆ పని అశ్రద్ధగా కాకుండా గౌరవంగా, ఇంట్లో ఉన్న వస్తువుని కూడా గౌరవంగా చూడమని చెప్పారు. చిన్న చిన్న విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి, భౌతిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, మీ ఈశ్వర అనుగ్రహానికి మీరు పాత్రలు అవుతారు. మనం అన్ని పెద్ద పనులు చేయలేకపోవచ్చు, మన అర్హతను బట్టి మన యోగ్యతను బట్టి మనం పని చేస్తాం, కానీ మనం పెద్ద పనులు చేయలేకపోవచ్చు. మనం చేసి చిన్న పనులైనా పెద్దగా చేయమని, గౌరవంగా చేయమని, గొప్పగా చేయమని, అంటే ఏంటి ఉన్నత స్థాయిలో చేయమని, ఈశ్వరుడు కృపకు పాత్రలుగా చేయమని. చేసి చిన్న పనులు పెద్ద దేవుడు ఇష్టం అన్ని సమానమే, ఏ పనైనా సమానం. చిన్న పని పెద్ద పని, హ్యూమనమైంది కదా పెద్ద పని, ఇది చిన్న పని అని. కానీ దేవుని దృష్టి అన్ని పనులు సమానం. దేవుడు ఏ పని చేసా నువ్వు చూడదు, ఎలా చేస్తున్నావు ఆ చేసే పని ఎలా చేస్తున్నావు అది ముఖ్యం దేవుని చూసి. దాన్ని బట్టి నీకు స్పిరిచువల్ ప్రోగ్రెస్, స్పిరిచువల్ స్టేటస్ ఆధారపడి ఉంటుంది. భక్తి మార్గం అంటే ఏంటంటే ఏం లేదు, మీకు ఏ దేవుడు అయితే బాగా ఇష్టమో ఆ రూపంలో ధ్యానం చేయటం, ఆ నామాన్ని స్మరించుకోవటం, ఇలాగే చేయగా చేయడం ఏమవుతుందంటే మీ మనసు మీకు తెలియకుండా ఊడిపోతుంది, అది రాలిపోతుంది. ఈ కంట్రోల్ ఎక్కడ మీకు దూరం లేదు మీ హృదయంలో ఉన్నాడు. ఈ భక్తి మార్గంలో, ధ్యాన మార్గంలో, జ్ఞాన మార్గంలో, కర్మ మార్గంలో, ఈ మార్గంలో మీకు ఏదైతే ఈశ్వరానుభవం పొందటానికి ఏదైతే అడ్డొస్తుందో ఊడిపోతుంది. ఊడిపోయిన వెంటనే ఉన్న వస్తువు ఉన్నట్టుగా వ్యక్తమవుతుంది, లేని వస్తువు లేనట్టుగా తెలుస్తుంది. ఉన్న వస్తువు ఉన్నట్లుగా మనకు వ్యక్తమయ్యే వరకు లేని వస్తువు ఉన్న దాని వల్ల కనిపిస్తుంది. అది ఒక భక్తుడు రమణ భగవాన్ సమీపించారు. ఎవరో మాట్లాడుతున్నారు, ఎవరో మాట్లాడేప్పుడు మనం కలబడుతున్నాం కానీ వాడు మాటలు పూర్తయ్యే వరకు మౌనంగా కూర్చున్నారు. మౌనంగా కూర్చున్నాక అప్పుడు భగవాన్ ఈ భక్తుడిని చూశారు. అంటే ఏదో అడగాలనిపిస్తుంది ఆ ముఖం చూస్తే, ఆ ముఖం చూస్తే మటుకు వారు ఏదో అడగాలనుకుంటున్నారు కాబట్టి అని భగవాన్ వారంక చూశారు. అడగండి చెప్పలేదు, అడగండి అన్నట్టుగా ఆ ముఖంలో చూశారు భగవాన్. అప్పుడు ఇతను అడుగుతున్నాడు, నేను అప్పుడప్పుడు తలపెట్టుకుంటున్నాను, నా రిమంబరెన్స్లో మీరు ఉన్నారు, ఈ వైద్యుని కూడా ప్రతిస్పందన కావాలి. నేను ఏదో మిమ్మల్ని తలపెట్టుకుంటున్నాను అని అనుకుంటే సరిపోతుంది, వీడు ఎవడు, వీడు ఎక్కడ ఉంటున్నాడు, వాడి విషయం వాడు కష్టకరమైన చూడాలి, వాడి భక్తి వాడు అభివృద్ధి అయ్యేటట్టు చూడాలి, వాడు మంచి ఉండేటట్టు చూడాలి, వాడు అభివృద్ధి అయ్యేటట్టు చూడాలి, మీరు కూడా అనుకోవాలి, నేను అనుకుంటే సరిపోయిందే, మీరు కూడా అనుకోండి అని చెప్పేస్తున్నాడు వీడు. నేను ఏదో అనుకుంటున్నాను బాగానే ఉంది, కానీ మీరు కూడా అనుకోవాలి నా గురించి మనసులో, మీరు కూడా ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోవాలి, నేను మిమ్మల్ని ఎలా జ్ఞాపకం పెట్టుకుంటున్నాను, మీరు కూడా మిమ్మల్ని ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలండి అని భగవానికి సలహా చెప్తున్నాడు ఆ భక్తుడు. అంటే నేను బలమైన నన్ను తెలుసు, నీకున్న బలం నాకు లేదు, నీకున్న బలం లేదు, నీకున్న జ్ఞానం నాకు లేదు, నీకున్న భక్తి నాకు లేదు, నేను భౌతికంగా చూసినా ఆధ్యాత్మికంగా చూసినా నేను శక్తిహీనని బలహీనంగా, నేను పెద్ద బలమైన మనిషిని కాదు, అంటే ఆధ్యాత్మిక రంగంలో కానీ భౌతిక రంగంలో కానీ అంచేత నా పరిస్థితి అది, నా పరిస్థితి మీరు అర్థం చేసుకుంటారని వివరంగా చెప్తున్నాను. అంటే నా ప్రయత్నాలకి నన్ను విడవకుండి అంటే నేనేదో ప్రయత్నం అదే వాడి తట్టలో వాడు పడుతున్నాడని వాడిని నా కూడా మీరు విడిచిపెట్టేయకుండా నన్ను కూడా మీ హృదయంలోకి చోటు ఇవ్వండి, మీ హృదయంలో తీసుకోండి అని చెప్తున్నాడు. ఎంత ప్రశ్న అతను చెప్పలేదు, అతను పడుతున్నాను వదిలేయకుండా మీ ఇంటర్ఫీరెన్స్ కూడా నాకు అవసరం నేను అభివృద్ధిలోకి రావటానికి అని చెప్పి నన్ను ఆశీర్వదించండి అనుగ్రహించండి అని వినయంగా అడుగుతున్నాడు. ఎందుకని చెప్పి ఏంటంటే నన్ను విడిచిపెట్టకండి, నన్ను మర్చిపోకండి, నేను పరగట్టండి అని భక్తుడు చెప్పి ఊరుకున్నాడు. ఇంకా భగవాన్ మొదలు పెడుతున్నారు. ప్రశ్న ఎలా ప్రారంభించామంటే నేను మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుంటున్నానండి, మీరు నాకు జ్ఞాపకంలోకి వస్తున్నారని చెప్పావు. అయితే ఆ జ్ఞాపకం పెట్టుకోవడం అనేది మీ అహంకారం వల్ల నన్ను జ్ఞాపకం పెట్టుకోవట్లేదు, మీ అర్థమవుతుంది, మీ మనస్సు వల్ల నన్ను జ్ఞాపకం పెట్టుకోవటం లేదు. నువ్వు ఈశ్వరుని జ్ఞాపకం పెట్టుకుంటున్నావు అంటే ఈశ్వరు అనుగ్రహం వల్ల, గురువు అనుగ్రహం, వైవ యొక్క అనుగ్రహం నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటున్నావు, కానీ నీ తెలివితేట వల్ల నువ్వు ఈశ్వరుని జ్ఞాపకం పెట్టుకుంటున్నావు అని అనుకో. నీ అనుగ్రహం కావాలని అడుగుతున్నావు, అసలు నా అనుగ్రహమే నీకు రాకపోతే నా జ్ఞాపకం నీకు రాదు. ఏం వండర్ఫుల్ టీచింగ్ చూడండి, నా అనుగ్రహం కావాలని నువ్వు అడుగుతున్నావు, అడగటువంటి నా అనుగ్రహం నీకు ఉండదు కాబట్టి నేను నీకు జ్ఞాపకం వస్తున్నాను. నా అనుగ్రహం నీకు నిజంగా లేదనుకో నేను జ్ఞాపకం రాను నీకు. అసలు ఆత్మన్న గురువు అన్న ఈశ్వరుడన్నా అవి ఉంటే ఉంటే పేర్లు తేడా, ఉన్న వస్తువు ఉంటే ఉన్న వస్తువు ఉంటే మనం చూడండి. ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారు చెప్తారు నీళ్ళని ఏమంటారు, మనం తెలుగులో నీళ్ళు అంటాం, హిందువులు ఏమంటారు పానీ అంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు వాటర్ అంటారు, తమిళలు ఏమంటారు తమ్మి అంటారు, ఇలాగ ఒక పేరు వస్తువు ఒకటే అనేక భాషల్లో అనేక పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా ఉన్న వస్తువు ఒకటే, దాన్నే అనుగ్రహం అంటారు, దాన్నే ఈశ్వరుడు అంటారు, దాన్నే ఆత్మ అంటారు, దాన్నే మరొకటి మరొకటి సత్య వస్తువు సద్వస్తువు అంటారు. ఉన్నది ఒకటే, ఉన్నది ఒకటే అంటే ఆ ఒక్క వస్తువుని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయడానికి ఈ ప్లానెట్ మీదకి వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెబితే ఏమంటున్నారంటే నువ్వు నా అనుగ్రహం కావాలంటున్నావు, నా అనుగ్రహం ప్రత్యేకంగా అడగక్కర్లేదు. అంటే ఆత్మని జ్ఞాపకం తెచ్చుకుంటున్నామంటే ఆత్మ నీ హృదయంలో తిరుగుతుంది, ఆ కలగటం వల్ల లోపల ఈశ్వరుని కలపటం వల్ల నీ కంట్రోల్ నీ హృదయంలో ఉన్నాడు కాబట్టి నేను నిన్ను కలగటం వల్ల వాడు అనుగ్రహం వల్ల అని జ్ఞాపకం పెట్టుకుంటున్నావు. కానీ వాడు అనుగ్రహం కానీ వాడు ప్రేమ కానీ వాడు కరుణ కానీ వాడు గ్రేస్ కానీ నీకు లేకపోతే వాడు జ్ఞాపకం రాదు నీకు. కొంతమంది చెప్తా ఉంటారు ఆ చనిపోయినప్పుడు ఆ పక్కన కూర్చుని వాళ్ళు ఎంతమంది నారాయణ 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 ఎంతమంది అనమన్న బలంతా అనరట్లం అన్న, కొంతమంది వీరికి నారా నారా అని వదిలేస్తారట, నారాయణ అనరట్లం కదా నారా నారా అంటారట బలవంతం చేస్తే అది అంటే శబ్దం అలవాటు లేక కొంతమంది బలవం చేసేది నారాయణ అనరట్లు నారా నారా అంటారట అండి. అంటే అలవాటు లేనప్పుడు వాళ్ళకి మరణించేది తక్కువ చెప్పిన వాళ్ళకి అది ఆ దృష్టి కడగదు. అంటే శరీరం ఆరోగ్యం బాగున్నప్పుడే మనం ప్రాక్టీస్ చేయాలి, మనకు ఆరోగ్యం బాగున్నప్పుడే అది ప్రాక్టీస్ చేస్తే మరణ టైంలో మనకు అది జ్ఞాపకం వస్తుంది, లేదా మరణ టైంలో మనకు అది జ్ఞాపకం రాదు. అనుగ్రహం లేని క్షణం ఉండదు. ఒకసారి మనకి ఏదైనా మంచి కలిగితే దేవుడు అనుగ్రహం ఉందనుకుంటాం, మంచి కలగకపోతే దేవుడు అనుగ్రహం లేదు అనుకుంటాం. ఆ మంచి కలిగినప్పుడు కూడా ఏదో నీ మనసులోని బలహీనతను బయటకు తీయటం కోసం ఒకసారి నువ్వు అనుకున్న పని తేలిగ్గా అయిపోతుంది, ఒకసారి నువ్వు అనుకున్న పని తేలిగ్గా అవ్వదు. ఆ తేలిగ్గా అవ్వకపోవడానికి కారణం కూడా నీ మనసులోని బలహీనత మీద బయటకు తీసి కాల్చడానికి ఈశ్వరుడు చేస్తున్నటువంటి ఆటది గర్భమవుతుంది. నీ మీద ఇష్టం లేక కాదు, నీ మీద నీకు ఇష్టం లేక కాదు అంటే మనకి ఇష్టమైనా లేకపోయినా జరిగేది భగవంతుడి సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం, అనుకునేది మానవ సంకల్పం. ఈ సంకల్పాలు ఈశ్వర సంకల్పం మానవ సంకల్పం గురించి ఆ జీవలక్షణాలను కనుక నీ ఓడగొట్టుకుంటే ఉన్న వస్తువు అదే అది ఓడగొట్టుకు. జీవలక్షణాలు ఏం చెప్పినట్టు నీ విడుదల పొందావు, వస్తువు తనంతట తానగా వైకుంఠం ఏ నారాయణుడు ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు, కైలాసం ఏ పరమేశ్వరుడు ఉన్నాడని అనుకుంటున్నావు, ఆ వస్తువే నీకు తానుగా వ్యక్తమే, ఆ వస్తువే నీకు నా తానుగా వ్యక్తం. వ్యక్తమైనంత వరకు నీకు విడిచిపెట్టి ఒక క్షణం కూడా అది ఉండదు. అనుగ్రహం నీలో పనిచేయని క్షణం అంటూ ఉందా, ఈ జ్ఞాపకమే అనుగ్రహానికి మొదటి నెట్టు అయ్యా, నువ్వు నన్ను తలపెట్టుకుంటున్నానని చెప్పావు, అది మొదటి నెట్టు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో మొదటి స్టెప్ శశ్రీ చెప్తాడు డ్రామాలో, దీన్ని దేవుడు మాట్లాడు ఈ గాటేదో దేవుడు ఉన్నాడో లేడో విషయం అంటే లేదని చెప్పడం కదా ఆయన ఉద్దేశం. ఇప్పుడు నీ కళ్ళ కనపెట్టలేదు కదా దేవుడు, దేవుడు ఉన్నాడా లేదా చూపించుకుని ఆ విషయం ఇచ్చిపెట్టి చేసుకుని చెప్తాడు. గివ్ మీ ఏ జెంటిల్ మ్యాన్, గివ్ మీ ఏ గుడ్ మ్యాన్, గివ్ మీ ఏ గుడ్ మ్యాన్, ఐ విల్ లవ్ హిమ్, ఐ విల్ పుట్ హిమ్ ఇన్ మై హార్ట్. ఒక మంచి వ్యక్తిని, ఒక జెంటిల్ మ్యాన్ని, ఒక నోబుల్ మ్యాన్ని, ఒక ఎవరు ఒక సోల్ని, ఒక గుడ్ మ్యాన్ని ఎవరు నాకు చూపించు. నాకు చూపిస్తే మీరందరూ బంగారం ఇళ్లలో ఎలా జాగ్రత్త పెట్టుకుంటారో ఆ మనిషిని నా గుండెల్లో దాచుకుంటాను. గివ్ మీ ఏ గుడ్ మ్యాన్, గివ్ మీ ఏ జెంటిల్ మ్యాన్, గివ్ మీ ఎన్ అవార్డ్ సోల్, గివ్ మీ ఎన్ అడ్వాన్స్డ్ సోల్, ఐ విల్ లవ్ హిమ్, ఐ విల్ పుట్ హిమ్ ఇన్ మై హార్ట్. ఓ డ్రామాలో క్యారెక్టర్గా చెప్పిస్తాడు. ఎక్కడో దేవుడు దేవుడు కూడా ఇందుకు ఒక గుడ్ మ్యాన్ నాకు చూపించు, ఒక పైస్ మ్యాన్ నాకు చూపించు అంటే ఒక క్యారెక్టర్ చేత అనిపిస్తాడు. అంటే ఎక్కడో గడవించు కదా నువ్వు, ఎక్కడో గడవించు దేవుడు 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 అంటావు నువ్వు, నువ్వు గాడెడ్ అంటే ఒక పైస్ మ్యాన్ నాకు చూపించు. ఎక్కడ పెట్టుకుంటానో నేను, ఎక్కడ పెట్టుకుంటానో, ఎక్కడో పెట్టుకుంటాను అనుకుంటున్నాను. అక్కడ పట్టణం తీసుకొచ్చి నా ఇంటికడ పెట్టుకుంటాను అనుకున్నాను. పట్టణం కాదు ఇక్కడ కావాల్సింది, ఎక్కడ గోడకి పెట్టినామండి వాడిని, ఎక్కడికి గోడ మీద పెట్టినాను. ఐ విల్ పుట్ హిమ్, ఐ విల్ లాడ్జ్ హిమ్ ఇన్ మై హార్ట్, వాడిని నా గుండెలో పెట్టుకుంటాను. గోడకి పెట్టినాను, గోడకి తగిలించను, నా గుండెలో ఐ విల్ లాడ్జ్ హిమ్, ఐ విల్ పుట్ హిమ్ ఇన్ మై హార్ట్. నేను గుండెలో దాచుకుంటాను నేను. అంటే మీరు విలువైన వస్తువులు మీ ఇంటికి ఎలా దాచుకుంటారు, మీ లాకర్స్లో మీరు ఎలా వస్తువులు ఎలా దాచుకుంటున్నారో అలా ఒక నోబుల్ సోల్, ఒక అడ్వాన్స్డ్ సోల్, ఒక అవాల్వ్డ్ సోల్, ఒక పైస్ మ్యాన్, ఒక మనిషి నాకు చూపించండి, చూపిస్తే నా హ్యాప్లో దాచుకుంటాను. ఎప్పుడో దేవుడి దాకా వెళ్ళిపోక్కర్లేదు అని షేక్స్పియర్ ఒక డ్రామాలో ఒక క్యారెక్టర్ చేత అనిపిస్తాడు. ఇప్పుడు ఏమంటాడు, నేను మంచివాడికైనా చేయండి, నేను పవిత్రం చేయండి అని అడుగుతున్నారు కదా, నేను అడుగుతున్నారు కదా అంటే భగవాన్ అంటున్నారు అని అడగక్కర్లేదు. నువ్వు గురువు తెలియదా, ఈశ్వరుడు తెలియదా, మీకున్న బలహీనతలు ఏంటో ఈశ్వరుడు తెలియదా, ఆ బలహీనతల నుంచి ఎలా నిన్ను బయటకు తీసుకురావాలో ఈశ్వరుడికి తెలియదా, ఇవన్నీ ఎందుకు నువ్వు అడగక్కర్లేదు, మౌనంగా ఉంటే సరిపోతుంది, నువ్వుతో అడగక్కర్లేదు. అంటే అడిగితే ఇచ్చినట్టు అడగకపోతే ఇవ్వనట్టు కాదు, గురువు తెలుసు ఎప్పుడు ఎక్కడ ఏది నీకు ఎలా ఇవ్వాలో అది ఈశ్వరుడికి తెలుసు, గురువు తెలుసు, చైతన్యానికి తెలుసు, ఆత్మకు తెలుసు. నువ్వు ప్రత్యేకంగా మనస్సు ఓపెన్ చేసి ఏమీ అడగవలసిన పని లేదు. ఈశ్వరుడు ఉన్నాడు, ఆ ఈశ్వరుడు ఎక్కడో నీకు దూరాన్ని ఉన్నాడని అనుకున్నాను, నీ కంట్రోలర్గా అంతర్యంగా అందరిగా ఉన్నాడు, మహాత్మగా ఉన్నాడు, చైతన్యంగా ఉన్నాడు. వాడికి ఏది ఎప్పుడు చేయాలో ఆయనకు తెలుసు, నీకు ఏది ఎప్పుడు చేయాలో, ఎక్కడ చేయాలో, ఎలా చేయాలో, అనుగ్రహించాలో అనుగ్రహించాలో తెలుసు. ఉడితే వెయిట్ చేస్తే సరిపోతుంది, నీకు పొందవలసింది నువ్వు పొందుతావు, నువ్వు కర్ణపడక్కర్లేదు. అంటే నేను అర్థం ఏంటంటే ఇంతకీ ఇంతవరకు మనం మాట్లాడుకున్న మనుషులు ఏంటంటే అనుగ్రహమే కనుక నీకు రాకపోతే నువ్వు అరుణాచలం రావాలి. నువ్వు నీ మాటలు చెప్పక్కర్లేదు, నీ అనుగ్రహమే కానీ నువ్వు లేకపోతే అసలు నువ్వు అరుణాచలాన్ని తెరపెట్టావు, రామన్ని తెరపెట్టావు, రమణ్ణి తెరపెట్టావు, ఎవరిని తెరపెట్టావు, దేవుడు అనుగ్రహం ఉంది కాబట్టి ఏదో రూపాన్ని తెరపెట్టుకుంటున్నావు నువ్వు. అంచేది నా తెరపెట్టుకోవటం అనేది, ఆ జ్ఞాపకం తెచ్చుకోవటం అనేది, ఆ కాన్స్టెంట్ రిమెంబరెన్స్ అనేది, అది కూడా మొదటి పెట్టు. దేవుణ్ణి స్మరించుకోవటం కూడా మొదలు పెట్టు. అయితే దేవుణ్ణి స్మరించుకోవటం అనేది ఆ దేవుని అనుగ్రహం నీకు లేకుండా నీ కేవలం నీ తెలియచేట్ల వల్ల స్మరించుకుంటున్నాను నువ్వు అనుకోవద్దు. నువ్వు అలా పొరపాటు పడవద్దు, నువ్వలాగా నా పొరపాటు పడవద్దు, ప్రమాదంలో పడకు. ఇదంతా నా తెలియచేట్ల వల్ల అయిపోతుంది, అలా ప్రమాదంలో పడకు. భగవాన్ ఉన్నారంటే నువ్వు ప్రమాదంలో పడకు, పొరపాటు. ఇప్పుడు మనం చూడండి, వర్షాకాలంలో జాగ్రత్తగా జోడుస్తాం, జాగ్రత్తగా నడుస్తాం, ఇంకా జారిపోతుంది అన్నమాట, అర్థమవుతుంది. అలాగే నువ్వు ప్రమాదంలో అజాగ్రత్తగా ఉంటే ప్రమాదంలో పడతాం, జాగ్రత్తగా ఉంటే ప్రమాదంలో పడవు. ఓ మనిషి ప్రమాదంలో పడ్డామంటే వాడు అజాగ్రత్తగా ఉన్నట్టు గుర్తు, ఓ మనిషి ప్రమాదంలో పడలేదంటే వాడు జాగ్రత్తగా ఉన్నట్టు గుర్తు. అంటే అజాగ్రత్త పనికి రాదు, జాగ్రత్తగా ఉండాలి అని ఇక్కడ భగవాన్ తనకి ఉపదేశిస్తున్నాడు. నువ్వంటే జాగ్రత్తగా ఉండు, అజాగ్రత్త ఏ విషయంలోనే పనికిరాదు. బాగా కొంతమంది పెద్ద పెద్ద విషయాల్లో జాగ్రత్తగా ఉంటారు, కానీ చిన్న చిన్న విషయాల్లో అజాగ్రత్తగా ఉంటారు. అది ఏంటంటున్నారు భగవాన్, నువ్వు నన్ను తల పెట్టుకుంటున్నానని చెబుతున్నావు చూశావు, అది నీ లోపల జరిగే ప్రతిస్పందన, అదే ప్రేరణ, అదే ఆత్మ, అదే అనుగ్రహం, అదే శాంతి, అదే ఈశ్వరుడు, అదే సర్వేశ్వరుడు. నువ్వు డైరెక్షన్ చూసుకొని పాత్ర అసలు కరెక్ట్ గా ఉందో లేదో నువ్వు చూసుకోవాలి. నీకు పొందవలసి లేదో నీకు తెలుసు, నీ ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. అది నిన్న దగ్గర వెళ్ళి పర్వాలేదు, ప్యాసింజర్లు వెళ్ళిపోయి, ప్యాసింజర్లు వీళ్ళు ఆ పార్ట్ కరెక్ట్ పార్ట్ అది కరెక్ట్ ట్రైన్ అవునో అది చూసుకో. అని నువ్వు అనుకున్న డెస్టినేషన్ అది తీసుకెళ్తుంది లేదు అది చూసుకో. అంటే ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అది రైట్ పాత్ర అయితే, కరెక్ట్ పాత్ర అయితే, అది లాయల్ పాత్ర కనుక అయితే, అది కరెక్ట్గా గాడ్ రియలైజేషన్ కి, ఆ పీస్ రియలైజేషన్ కి, సెల్ఫ్ రియలైజేషన్ కి, ట్రూత్ రియలైజేషన్ తీసుకెళ్లే మార్గమే కనుక అయితే ముసలి వెళ్ళిన ఇబ్బంది లేదు. నీ అడుగు నెమ్మదిగా తప్పుడు తప్పుడు అడుగులతో వెళ్ళు, తొందర ఏమీ లేవు. నువ్వు తప్పని శ్రద్ధ పొందవలసి లేదు, నువ్వు పొందుతావు. ఒకసారి స్వామి శివానంద్ అన్నాడు, కొంతమంది 4-5 గంటలు 5-6 గంటలు మేము సాధన చేస్తున్నాం, నామం చేస్తున్నాం, జపం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం అని చెబుతారట. ఎవరైనా పక్కింటోళ్ళు కానీ ఎవరైనా చిన్న మాట అంటారు పడలేరు చాలు. అదేం సాధనమా నాకు అర్థం కావట్లేదు అన్నాడు శివానంద. చిన్న మాట ఇంట్లో ఏదైనా చిన్న మాట అన్నా పడలేరట, పునః ఇంట్లో ఏదైనా చిన్న మాట అన్నా పడలేరంట. తెల్లగా 3 గంటలు లభిస్తున్నామంటారంట, రాత్రి 10 గంటలకు నిద్రపోతున్నామంటారు. పూజ ఒకటి, జపం ఒకటి, ధ్యానం ఒకటి, విచారణ ఒకటి, గుడి చుట్టూరు తిరగడం ఒకటి, బదిలీదన కాలం వంటి లెక్క ముడుగు రావటం వంటి అన్ని చేస్తూ ఉంటారట. కానీ ఎవరైనా చిన్న మాట అంటే పడలేరట. అదేం సాధన, అదేం సాధనం అయ్యా అన్నాడు స్వామి శివానంద. నీ మనసుకు కొంచెం కూడా సహనం లేకపోతే, ఓర్పు లేకపోతే, నువ్వు ఎంత పూజ చేసినవి, ఎంత జపం చేసినవి, నువ్వు రైట్ డైరెక్షన్ లేవని చెప్పడం కోసం నువ్వు ప్రతి విషయానికి తొందరగా రియాక్ట్ అవుతున్నావు అంటే నీ సాధన కరెక్ట్ పాత్ర లేదు. అది నువ్వు ఉడికి ఈ మాట శివానంద్ ఎందుకు చెప్పాడంటే, మిమ్మల్ని మీరు ఎక్స్రే తీసుకోవడం కోసం, మన బాడీలో రోగం తెలియనప్పుడు ఎక్స్రే చేస్తారు. అలా నీ మైండ్ నువ్వు ఎక్స్రే తీసుకోవడం కోసం అని ఏం చెప్పారంటే, నీ అవసరమైతే నువ్వు ఎంతవరకు ఇన్సల్ట్ని బేరు చేయగలుగుతున్నావు. నువ్వు నిజంగా కరెక్ట్ పాత్ర ఉంటే ఇన్సల్ట్ని కూడా బేరు చేసే శక్తి నీకు ఉండాలి. ఒకసారి చరణ్ గారికి ఒక కళ వచ్చిందట, ఆయన చెప్పారు మాట, నాకు స్వప్నం వచ్చిందట. అప్పుడు నేలూరులో ఉద్యోగం చేస్తున్నారు, ట్రైనింగ్ స్కూల్ నేలూరులో, బీడీ ట్రైనింగ్ స్కూల్ ఏదో ఉందో, మరి ఇప్పుడు ఉంటుంది, పూర్వం కూడా ఉంది. ఆయన అక్కడ సైకాలజీ చెప్పేవారు, సైకాలజీ టీచర్గా ఉండేవారు ట్రైనింగ్ స్కూల్లో నేలూరులో. ఇంకో రోజు స్వప్నం వచ్చిందట. స్వప్నం వస్తే ఆ స్వప్నుడైన ఆశ్రమానికి భోజనానికి వెళ్ళారట, సాపాటికి. అక్కడికి రమణ ఇంకా డైనింగ్ ఉన్నారు, అది భోజనానికి వెళ్ళారట. నేను వెళ్ళేప్పటికి సిచ్యువేషన్ ఎలా వచ్చిందట, మొత్తం అందరూ వెళ్ళిపోయారు, తలుపు వేసేసారట. అంటే అందరూ వెళ్ళిపోయారు, నేను వెళ్ళేటప్పుడు తలుపు వేసేసారు. కొన్ని రెండు మీరు పెద్ద రచయిత మీరు, కొన్ని లోపల రెండు అది మనం కూర్చోవచ్చును ఎలా అనకుండా, తెలంగాణ వస్తున్నారని కూడా ఆలోచించకుండా మీరు 2 గంటలు కూర్చోవచ్చునని వెంటనే తలుపు వేసేసారట. నేను ఎవరికండి చరణ్ గారికి. అప్పుడు నేను అనుకున్నారు, నేను ఆంధ్రప్రదేశ్లో పెద్ద ప్రఖ్యాతి పొందినటువంటి రైటర్ని, థింకర్ని, ఏంటి ఇంత రైట్ వచ్చాడు, ఇంత థింకర్ వచ్చాడని ఆలోచించకుండా తలుపులు చూశారు. ఓ రకమైన ఎవరపరిచారని బాధపడ్డారు కళలో. అది భగవాన్ కనిపించమన్నారట్టు, నా జీవితం పొడిగిన బోధించేది నేను జయించమని చెప్పింది అదే కదా అన్నారట. నేను లైఫ్ అంతా పోయి, నేను లైఫ్ అంతా నీకు బోధించి, నీ బోధించింది అదే కదా. ఏది అది ఏదైతే నేను ఇంత రైటర్ని, లేకపోతే ఇంత సైకాలజీలో ఇంత గొప్పవాడిని నువ్వు అనుకున్నా అంటే, ఇంత పెద్దవాళ్ళు కూడా చూడకుండా తలిపే చేశారు అని బాధ వచ్చింది కదా అంటే నేను బాధపడ్డాడు అదే కదా. ఏ వస్తువు వల్ల నీకు ఆ బాధ వచ్చిందో నేను జయించమని చెప్పింది అదే కదా అన్నారచ్చాడు. ఇంటి మరి చేయిపేటలు ఉన్నాయి కదండి, లేదు బుర్రంలో వాళ్ళు ఏమంటే మనం అంటే ఏం చేస్తాం, బుర్రలో కాబట్టి అలా పడి ఉంటాం మనం. అది బుర్ర మాటకెళ్ళాలి ఉండే మాటండి. మరి మరి పోగొట్టుకోమని ఏదో పోగొట్టుకోమని చెబుతున్నా, మరి పొందవలసింది ఏంటన్నాడు. నీకు చెప్ప ఆ చెప్పటానికి అర్థం కానీ నేను తెలియంది, నువ్వు పొందవలసింది ఏదో నీ నోటితో నువ్వు చెప్పలేవు, నేను అడిగినా నువ్వు చెప్పలేవు. పొందవలసింది ఏదో ఒకటి ఉంది, అది నోటితో చెప్పింది కాదు, దాన్ని పొందమే నా జీవితం యొక్క సందేశం. నువ్వు ఏదో చెప్పిందో చెబుతున్నా నేను బాధపడుతున్నావు, దీన్ని తీసేస్తే ఏది నేనంటే రైతుని అనుకున్నటువంటి ఈగో సెన్స్, ఆ బాడీ బుండ్ ఐ, ఓ ఫాల్స్ ఐ, ఆర్టిఫిషియల్ ఐ, ఇక ఆ తీసేస్తే నువ్వు ఆ పొందవలసి లేదా నీ నోరుతో చెప్పలేవు, పొందవలసి లేదా నీ వాక్కుతో చెప్పలేవు. అవి పోగొట్టుకుని ఏదో పోగొట్టుకుంటే ఆ చెప్పరానిది, ఆ చెప్పరానిది నీ వాక్కు అందనిది, నీ మనసు యొక్క అందనిది ఏదో నీది వ్యక్తంలోకిపోయా. దక్షిణాభూతి దక్షిణాభూతి అంటే ఎవడో అనుకోకుండా ఈశ్వరుడు, ఆయన కూడా నోరుతో చెప్పరాకుండా మౌనం వహించాడు. ఒకరిని చూస్తే ప్రేమగా మాట్లాడతావు, ఒకరిని చూస్తే మొహం మాకు పక్క పెట్టుకుంటావు. ఏం పొందాను రంగని అడిగాడు భగవాన్. అంటే రంగంటే ఇక్కడ ఒక విషయం అర్థం అవటం లేదు, ప్రేమగా మాట్లాడినా అసలు మాట్లాడకపోయినా ఆయన మొహం పక్కన పెట్టుకున్నా వాళ్ళు సంస్కారాలు తొలగించడానికి చూస్తూ ఉంటాడు. భగవాన్ నాతో మాట్లాడగానే ఇప్పుడు కోపం వచ్చేస్తున్నాను అనుకున్న కోపం ద్వారా కొన్ని బలగణకులు తొలగిస్తాడు. భగవాన్ నాతో చాలా ప్రేమగా మాట్లాడారు, ఎంత ఇష్టంగా మాట్లాడారు అని గుహడు వినిపిస్తుందో అలా అనుకోవటం ద్వారా వాడు సంస్కారాలను తిరిగిస్తాడు. అంటే వాడు ఆయన కోపం వచ్చినా లేకపోతే అనుగ్రహం వచ్చినా మాట్లాడినా మాట్లాడకపోయినా మొహం పక్కకు పెట్టుకున్నా అనే ఉద్దేశం ఉంటాడు. లోపల మీ పునర్జన్మలకు ఏవైతే కారణాలు ఉన్నాయో తొలగించడానికి ప్రయత్నం, కానీ మీరు ఎప్పుడు ఆయనకు అక్కర్లేదు. ఇక్కడ మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకోవచ్చు. అందుచేత రంగదాని అంటే క్షమించు, నా అజ్ఞానంలో కాదు నేను విమర్శిస్తున్నాను, విమర్శిస్తున్నాను ఒక రకంగా. ఆ విమర్శ కారణం నా అజ్ఞానంలో వచ్చు అని చెప్పి ఎక్స్క్యూజ్ మీ. కానీ పరస్పర విరుద్ధంగా ఉన్నాడు. ఏంటి ఒక పక్కనేమో నోటితో మాటలతో చెప్పడానికి చేయలేదంటే ఒక పక్కన మాతో మాట్లాడతావు అని అన్నాడు. అప్పుడు అన్నారు భగవాన్ అన్నారు, ఒకవేళ నీతో మాట్లాడుతున్నానంటే దానికి ఇంకో కారణం ఏం లేదు, నీతో నాకు పరిగణ నీతో మాట్లాడుతుండదు. అవుట్ ఆఫ్ గ్రేస్, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ ఎఫెక్షన్. గ్రేస్ వల్ల మాట్లాడుతున్నానా లవ్ వల్ల మాట్లాడుతున్నాను? లవ్ ఇస్ గాట్, లవ్ ఇస్ గాట్, లవ్ ఇస్ గాట్. అయితే ప్రేమ వల్ల నీతో మాట్లాడుతున్నాను కానీ పనులు మాట్లాడటం కాదు, మాట్లాడుతున్నాను మాట నిజమే. అది అవుట్ ఆఫ్ లవ్, ఏదైనా ఒక మాట వచ్చిందంటే అవుట్ ఆఫ్ గ్రేస్, అవుట్ ఆఫ్ లవ్ మాట్లాడుతున్నాను అంతే. అంటే ఆ మాట వల్ల ఎంతవరకు మిమ్మల్ని తీసుకెళ్ళవచ్చు అక్కడ కేంద్రం దగ్గరికి, ఎంతవరకు నీకు మాట సహాయం చేయి, ఈ మాట వల్ల మీరు ఎక్కడికి వెళ్ళిపోరు, కానీ ఈ మాట ఎంతవరకు నీకు సహాయం చేస్తున్నా అంతవరకు నేను మాట్లాడుతున్నాను. కానీ వస్తువు పొందవలసింది మీరే, మీ హృదయంలో ఉన్న వస్తువు. భక్తి మార్గం ద్వారా వెళ్ళినా జ్ఞాన మార్గం ద్వారా వెళ్ళినా మీరు ఏ గురువుని ఆశ్రయించినా ఏ మార్గంలో మీరు ప్రయాణం చేసినా మీరు పొందవలసిన వస్తువు బయట లేదు, మీ హృదయంలోనే ఉంది. ఈ భక్తులు అడిగి ప్రశ్నించక కాంటెక్స్ట్ ఏంటంటే నీ సహాయం లేకుండా, ఆత్మ సహాయం లేకుండా, నా తెలియడు సహాయం లేకుండా నా తెలియజేయటం నేను పొందకూడదా అని వాడు అడిగేవాడు. దానికి భగవాన్ ఏం చెబుతున్నారంటే నీకు అసలు లోపలన్న వస్తువుని తెలుసుకోవాలనే కోరిక ప్రారంభమైతే ఈశ్వరుణ బ్రహ్మ నీకు ఆ కోరిక వస్తుంది, అయితే కోరిక డిజైర్ అరేజ్ కాదంటున్నారు. ఈశ్వరుని పొందాలంటే డిజైర్ ఈశ్వరాన్ని బ్రహ్మలో వస్తుంది, కానీ నీ ఇంటెలిజెన్స్ వల్ల అది రావటం లేదు. నీకు అనిపించవచ్చు అలా ఇంటెలిజెన్స్ వల్ల వస్తానని, అలా ఇంటెలిజెన్స్ వల్ల వస్తుందని నీకు ఎందుకు అనిపిస్తుంది? భగవంతుడు అంటే ఏంటి? నీకు తెలియటం లేదు కాబట్టి. ఆయన సర్వజ్ఞత్వం, ఆయనకున్న శక్తి, ఆయనకున్న జ్ఞానం, ఆయనకున్న అనుగ్రహం, ఆయనకున్న మంచి లక్షణం, ఆయనకున్న గ్రేట్ క్వాలిటీస్, అసలు భగవంతుడు అంటే ఏంటో ఒక ఐడియా నీకు లేదు కాబట్టి నీకు ఏ విధంగా నువ్వు అనుకుంటున్నావు. ఆయన గురించి నీకు సమరంగంలో తెలిస్తే దాని అంతటిలో నీ పొగరబోతాను అని అనుకుంటాను. ఆ ఈశ్వరుడు కృప ఎప్పుడైతే నీకు కలిగిందో అప్పుడు ఈశ్వరుడే నీకు హృదయంగా, ఆత్మగా, చైతన్యంగా ప్రకాశిస్తాడవయ్యా. అప్పుడు నీకు మరణ భయం ఉండదు. మనకి ఆత్మానుభవం కలగటానికి, ఆత్మజ్ఞానం కలగటానికి, ఆత్మశాంతి కలగటానికి, మోక్ష సామ్రాజ్యానికి అధిపతులు మనం అవటానికి మనకు అందొచ్చింది నేను భయం. ప్రతి మనిషికి భయం ఎక్కువ, అర్థమవుతుంది. ప్రతి మనిషికి భయమే, వీడికి లోపల ఆ వస్తువుని పొందకుండా వీడికి అడ్డొచ్చిందే భయమే. మనం పరిశీలించుకుంటే మనకు తెలుస్తుంది మనకి ఎంత భయం ఉందో. అసలు లోపల నా సద్వస్తువుని పొందకుండా నీకు అడ్డొచ్చింది ఏంటి? భయం లేని అసలు రాగద్వేషాల కంటే ఎక్కువ భయం, లైక్స్ డిజలైక్స్ కంటే కూడా నీ భయం నీకు అడ్డొస్తుంది ఆ వస్తువుని పొందటానికి. అంటే స్వామీజీని ఎవరైనా ఒక మాట చెప్పండి, వివేకానంద స్వామి ఒకే మాట చెప్పండి, రెండు మాటలు మాకు ఉద్యోగం ఏంటంటే బీ ఫియర్లెస్, బీ ఫియర్లెస్, బీ ఫియర్లెస్ అని కూడా ఒకే మాట చెప్పుకోవడం. ఒక మాట చెప్పండి, రెండు మాటలు, మూడు మాటలు ఉద్యోగం ఏంటని చెప్తే బీ ఫియర్లెస్, బీ ఫియర్లెస్ అని కూడా తిరిగి వాళ్ళు రోజు చచ్చిపోతాం. పని ఇంకో పనే లేదు వాళ్ళకి, అసలు చచ్చిపోవడం పని. తెల్లవాళ్ళు లేచి మళ్ళీ సాయంత్రం పడుకునేటప్పుడు పదిసార్లు 20 సార్లు చచ్చిపోతూ ఉంటారు. ఇంకా అర్థమవుతుంది, ఇంకా పని లేదా చచ్చిపోవడం పని అంటే దయస్థుడికి. ఓన్లీ వన్ శరీరం కానీ ధైర్యవంతుడు శరీరం ఒక్కరి విధంగా మరణిస్తున్నవాడు. ధైర్యవంతుడు శరీరము ఒకసారి మరణిస్తుంది. ఈ పిరికి వాళ్ళకు రోజు చచ్చిపోతూ ఉంటారు, పుడుతూ ఉంటారు, రోజు చచ్చిపోతూ ఉంటారు. నిరంతర శరీరం శ్మశానానికి వెళ్ళకముందే అనేక సార్లు చచ్చిపోతూ ఉంటారు. కౌర్స్ డైన్ మెనీ టైమ్స్ బట్ ద బ్రేవ్ ఓన్లీ వన్స్. అంటే కొంతమంది చిన్న బాధ కూడా తట్టుకులేని చచ్చిపోతామని చచ్చిపోతా ఉంటారు. వాళ్ళు ఏమన్నారు అని కవర్స్ అన్నాడు షేక్స్పియర్. ఏమన్నాడు? కవర్స్. బట్ కవర్స్ డై మెనీ టైమ్స్ బట్ ది బ్రేవ్ ఓన్లీ వన్స్. ఈశ్వరుడు నీకెక్కడో దూరంగా ప్రకాశించడం అయ్యా, నీకెక్కడో వైకుంఠంలో కనిపించడం, కైలాసంలో కనిపించడం అలా ఉండడు. నీ హృదయంలోనే, నీ హృదయంలోనే వస్తువుగా చైతన్యంగా నీకు ప్రకాశిస్తాడు ఈశ్వరుడు. నువ్వు ఏ దేవుని అయితే వెతుక్కుంటున్నావో, నీలో కనుక సిన్సియారిటీ ఉంటే ఆ దేవుడు మీ హృదయంలో ప్రకాశిస్తాడు. ఎక్కడో కైలాసం అన్న వైకుంఠంలో కాదు, నువ్వు వైకుంఠానికి వెళ్ళక్కర్లేదు, కైలాసానికి వెళ్ళక్కర్లేదు, అక్కడి దాకా వెళ్ళక్కర్లేదు. నీ బలహీనతలన్నీ బర్న్ అయిపోతాయి. నువ్వు ఈశ్వరుని ప్రార్థించగా ప్రార్థించగా నీ బలహీనతలన్నీ బర్న్ అయిపోతాయి. బర్న్ అయిపోయి ఈశ్వరుడు నీకు హృదయంగా చైతన్యంగా ఆత్మగా సత్యవస్తువుగా సద్వస్తువుగా ఈశ్వరుడు నీ ఎక్కడో కాదు నీ హృదయంలోనే నీకు దర్శనమిస్తాడు. నీకు నేనుగా నిజమైన నేనుగా సత్యమైన నేనుగా ఎటర్నల్ అయిగా ఇమ్మర్టల్ అయిగా నీకు హృదయంలో ప్రకాశిస్తాడు. అంటే ఇప్పుడు నువ్వు దేవుడు ఎక్కడ ఉన్నాడనుకుంటున్నావు, ఎక్కడో ఉన్నాడన్నా, ఊళ్ళో ఉన్నాడనుకుంటున్నావు, కాశీలో ఉన్నాడనుకుంటున్నావు, రామేశ్వరంలో ఉన్నాడనుకుంటున్నావు, వైకుంఠంలో ఉన్నాడనుకుంటున్నావు, రామేశ్వరంలో అలా ఉన్నాడనుకుంటున్నావు, వాడే ఎవడైతే వైకుంఠంలో ఉన్నాడనుకుంటున్నావు, ఆ నారాయణుడే నీకు హృదయంలో ప్రకాశిస్తాడు అయ్యా. ఆత్మగా చైతన్యంగా హృదయంలో నీకు దగ్గరగా సమీపంగా నీ హృదయంలో వ్యక్తమవుతాడు. అది ఆయన అనుగ్రహం. అనుగ్రహించి లోపల నుంచి నేను ఆహ్వానిస్తాడు, ఆ లోపల నుంచి నీకు ప్రారంభిస్తాడు. నన్ను తెలుసుకో నువ్వు సుఖపడతావు, నన్ను తెలుసుకో నువ్వు సుఖపడతావు, నన్ను తెలుసుకో నువ్వు సుఖపడతావు, ఎందుకు నీ బొమ్మల చోట ఎంతకాలం ఇలా తిరుగుతావు, అయితే నన్ను తెలుసుకో నువ్వు సుఖపడతావు, నన్ను తెలుసుకో నువ్వు మోక్షం రాజ్యానికి అధిపతవుతావు, నన్ను తెలుసుకో నువ్వు నువ్వు అండర్స్టాండ్ మీ, అండర్స్టాండ్ మీ, వర్షిప్ మీ, లవ్ మీ, లవ్ మీ. అది లోపల నుంచి నేను ఆహ్వానిస్తూ ఉంటాడు. లోపల నుంచి మీకు తీర్పు, మీరు పిలుపు వినిపిస్తుంటాడు. నువ్వు అక్కడ సహవాసాల కనుక మంచి సహవాసాల కనుక మీరు చేస్తూ ఉంటే వచ్చేస్తుంది. గుడ్ కంపెనీ, హోలీ కంపెనీ కనుక మీరు చేస్తుంటే మీకు జ్ఞానం వచ్చేస్తుంది. వాళ్ళ వైబ్రేషన్స్ మీ మీద పనిచేస్తాయి, పనిచేసి మీకు లోపల ట్రూత్ రివీల్ అయిపోతుంది. ఈశ్వరుడు లోపలండి పిలుస్తూ ఉంటాడు. కానీ నువ్వు ఏం చేయాలంటే నువ్వు ఆయన కోసం ఒక అడిగేస్తే నీ కోసం తొమ్మిది అడుగు ఆయన దగ్గరకు వస్తాడు. నువ్వు హృదయాభిముఖంగా ఈశ్వరాభిముఖంగా నీ హృదయమేత ఏమిలోకి నువ్వు ఒక్క అడిగి ఏం చేస్తే కాస్త ఒక్క అంగుళం కనుక లోపలికి దిగితే ఆయన తొమ్మిది అంగుళాలు నేను విసిన్ చేసుకోవడానికి దగ్గరకు వస్తాడు. వాడే ఈశ్వరుడు. అంతేకాని వాడు ఒక్క అంగుళం నేను ఆ వైపుకి వస్తున్నాడు, నేను కూడా ఒక్క ఏ అంగుళమే వెళతాను. మా ఇంట్లో వారు పెళ్లికి వచ్చారు, మళ్ళీ వారి ఇంట్లో నేను నేను పెళ్లికి వెళతాను, ఈ ఇంట్లో నేను వెళ్ళాం. ఈ హ్యూమన్ కండిషన్, హ్యూమన్ బ్రెయిన్ ఇటువంటి అక్కర్లేని గొడవలన్నీ క్లియర్ చేస్తుంది. కొంతమంది మామూలుగా ఎవరి వాళ్ళు మాట్లాడతాను వీళ్ళు మాట్లాడతారు, లేకపోతే నోటికి పక్షవాతం వచ్చినట్టు అలా పడి ఉంటారు. అంటే ముందు వాళ్ళు మాట్లాడకుండా మనం మాట్లాడకూడదు. మాట్లాడితే వీళ్ళకి అహంకారం ఎక్కడికి గాయని పోతుంది, వీళ్ళు గర్వం ఎక్కడ పోతుంది. కొంతమంది ఎరుగున వాళ్ళు ఎక్కడికి కనిపిస్తారనుకోండి, వాళ్ళు ముందు మాట్లాడరు. మనం మాట్లాడే కాదు మాట్లాడతారు, మనం మాట్లాడాలనుకున్న వాళ్ళు మాట్లాడరు. ఈ లోపల వాళ్ళు పక్షపాతం వస్తుంది వాళ్ళకి. ఒకసారి స్వామి శివానందని చెప్పాడు, నేను ఎక్కడైతే అవార్డు పోలుస్తున్నారో మధ్య మధ్యలో ఒకసారి అక్కడ కూడా వెళ్తా ఉన్నాను వారి ఇంటికని. ఎందుకంటే అసలు నీకు అహంకారం ఉంటుంది, వారి ఇంటికని పిలుస్తూ ఉంటున్నారు. మీరు ఎక్కడైతే పాద పూజలు చేస్తున్నారో అక్కడికి వెళ్తే మీకు అహంకారం ఎంత ఉందో తెలియదు. ఎవరైతే నేను ఒకసారి అడవర పరుస్తున్నారో వాళ్ళు ఇంటికి కూడా ఒకసారి మీరు చూస్తే అసలు మీకు ఆ లోపల అహంకారం రోజులు ఎంత ఉందో తెలుస్తూ ఉంటుంది. అర్థమవుతుంది. అయితే ఏంటి ఈశ్వరుడు ఒకసారి మిమ్మల్ని తలుపు సంఘంలో పెడతా ఉంటాడు. ఏంటి తలుపు సంఘంలో పెట్టాడని కంగారు పడకండి. మిమ్మల్ని చేత మీ మనస్సును నొక్కి మీకు పునరుద్ధరణ హేతులు ఏమంటే మీ మనస్సు వంటి బయటకు కక్కించటానికి ఒకసారి తలుపు సంఘం పెట్టి నొక్కుతూ ఉంటాడు. ఏంటి భగవంతుడు ఇలా మనం తలుపు సంఘం పెట్టి నొక్కుతున్నాడు అని అనుకోవద్దు. ఒకసారి మీ మనసులో ఉన్న బలహీనతలు కక్కిస్తాడు. ఒకసారి ఇంట్లో వాళ్ళందరూ మన హీరోలు అయిపోతారు. ఇంకా అర్థమవుతుంది. ఇంట్లో ఎవరు పలకరించరు మనల్ని, ఇంట్లో వాళ్ళందరూ హీరోలు అయిపోతూ ఉంటారు. మీకు అర్థమవుతుంది. అప్పుడు మీ మానసిక బలం పెరుగుతుంది. అది భగవంతుడు ఏం చేస్తాడు, మీ మనసులో ఎంత బలం ఉందో చూడటం కోసం ఇంట్లో కూడా మీతో మాట్లాడడం సరిగ్గానే. అంటే అప్పుడు మీకున్న మెంటల్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, నీ ఏకాంత జీవితానికి ఒంటరి జీవితానికి నువ్వు ఎంతవరకు స్టాండ్ అవ్వగలవు, ఎంతవరకు నీ కాలం మీద నువ్వు నిలబడగలవు, పరీక్ష చేయడం కోసం ఒకసారి నీకు ఇష్టమైన కూడా నేను పలకరించడం, అది మీరు కంగారు పడక్కర్లేదు. అంటే మీ మెంటల్ స్ట్రెంగ్త్ ఎంత ఉందో ఈశ్వరుడు చూడటానికి చూస్తూ ఉంటాడు. మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలని ఎప్పుడు లేదు. కానీ అరుణాచలం వచ్చిన కోసం ఎవరో పలకరించోడు, ఎవరు పలకరించోడు కాదు. నాడు పలకరించిందంటే నేను ఎందుకు నెల మౌనంగా ఉండవు, నేను అడుగు తెచ్చుకోవడానుకున్నారు. అసలు నాకు మౌనం బాగా కుదిరింది, నెక్స్ట్ బాగా కుదిరింది, అది పలకరించకపోవడం. ఎవరితో పలకరించకూడదు, కొంచెం కన్నడ పడిపోతారు. అది మీకే లాభం, మీ నూరు నేర్పెట్టడం పడిగి నడిచి చెప్పాలి. అంటే ఈ అని ఈశ్వరుడు ఏం చేస్తాడంటే మీ మానసిక బలం ఎంత ఉందో ఎంత ఉందో చూడటం కోసం కొన్ని టెస్టులకు గురి చేస్తాడు. ఇదంతా మీ మీద కోపం అనుకోకుండా, ఈశ్వరుని కోపం కూడా ఈశ్వరుని అనుగ్రహమే అని ఎవరైతే భావిస్తారో వాడు ధన్యుడు. ఈశ్వరుని కోపం కూడా ఈశ్వరుడు అనుగ్రహమే అని ఎవరైతే భావిస్తారు వాళ్ళు, వాళ్ళు ధన్యులు. తీవ్రమైన అన్వేషణ వాళ్ళని సిన్సియర్గా చేయాలి. నువ్వు చేసే ప్రయత్నం మాట మాట్లాడితే ఒక పని చేస్తే నువ్వు అడ్వర్టైజ్మెంట్ కోసం పబ్లిసిటీ కోసం కాకుండా సిన్సియర్గా చేయాలి. ఎలా చేయాలి? సిన్సియర్గా చేయాలి. చేస్తే లోపల నీకు అప్పుడు లోపల కదలక పడుతుంది. ఇప్పుడు చూడండి, మనం చెల్లి కానీ బెడ్ వేసామనుకో లోపల బుడగ బయటకు వస్తుంది. అంటే మీకు వచ్చే జన్మల కారణాలు అనేది ఉండొచ్చు, కొన్ని మీకు తెలుసు కొన్ని తెలియవు. అవి ఏం చేస్తాయంటే ఈశ్వరుడు లోపల తిరుగుతాడు, బెడ్ వేస్తే లోపల చెడులో ఉన్న మట్టి బుర్ర బయటకు ఎలా వస్తుంది అలాగా. ఆ తిరిగినప్పుడు మీ బ్రెయిన్కి అవి వస్తే అప్పుడు కండారు పడుతుంది. అప్పుడు కండారు పట్టకుండా మీరు ఈశ్వరుడి మీద భారం వేసి ఈశ్వరుడి మీద డిపెండ్ అయ్యి మీరు పైట్గా కనుక ఉండగలిగితే ఆ చేత మీకు కట్టించేస్తాడు. అంటే మీకు కొన్ని క్షణాలు మీకు బాధ పెడతాడు, కొన్ని క్షణాలు మీకు బాధ పెడతాడు, అది తర్వాత తీసేస్తాడు ఈశ్వరుడు. అంటే ఏంటి, ఒక జన్మలో బాధపడవలసిన బలహీనత కొన్ని క్షణాలు నీ చేత నీ చేత బాధ అనుభవింప చేసి తీసేస్తాడు వాడు గురువు. మన గౌరవం కోసం రమణాశ్రమం కృష్ణుడి గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు కట్టసి కాలు. దాని ఏమంటారు, పని లేకపోయినా మనం ఒక ఇంటికి వెళ్ళి వస్తాం అనుకుంటే దాన్ని కట్టసి కాలు అంటారు. ఇప్పుడు మనం అనేక మంది ఇంటికి వెళ్తాం, అందరితో పని ఉండి వెళ్తారు వెళ్తాం, కట్టసి కాలు అంటారు దాన్ని. గౌరవం కోసం వెళ్తాం వస్తాం అంతే కదా. మనం ఇప్పుడు ఈ గురువు వాళ్ళని వచ్చామనుకోండి, పది మంది ఇంటికి వెళ్తే పది మంది తోటి మనకు పని ఉందని కాదు, మనకు పని చేస్తున్నా బంధువులు ఉన్నా స్నేహితులు ఉన్నా ఊరికే ఎలా ఉన్నారు బాగున్నారని కట్టసి కాళ్ళకి వెళతాం. దాన్ని కట్టసి కాళ్ళు అంటారు. అక్కడ పని ఉంది వెళ్ళటం కాదు, ఇక గౌరవం కోసం మనం ఏ పలకరించి వస్తూ ఉంటాం. అలాగే మన ఆయన దగ్గరికి రమణాశ్రమ కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి ఒక 10 నిమిషాలు కూర్చున్నాను. నేను వచ్చామని వారం రోజులు ఎక్కడ ఉంటామని చెప్పడం కోసం ఆయన చెప్పారు. ఆశ్చర్యం ఇస్తుంది, ఆవిడ తల్లి భగవాన్ తల్లి స్కందాశ్రమంలో పోయింది. ఆవిడకి వాసనాక్షయం పూర్తి అయిపోయింది. అక్కడ 8 అవర్స్ 12 అవర్స్ వార జరిగింది లోపల వాసన తొలగించడానికి. వాసనాక్షయం అయిపోయింది, రాబోయే జన్మలకి అక్కడ కారణాలు ఏమైనా భగవాన్ నిర్ధారణ అయింది. ఎవరికి? భగవాన్ నిర్ధారణ అయింది. ఆశ్చర్యం ఏమిటండి, ఆ వాసనాక్షయం పూర్తయిన తర్వాత కన్న తల్లి ఆవిడ కన్న శరీరాన్ని ఏం పట్టించుకోలేదట్టిన ఆవిడ. ఆ శవాన్ని అసలు పట్టించుకోలేదట్టండి, రెండు భోంచేసేద్దాం, స్నానం చేయకుండా భోంచేసేసారట. ఏమంటే ఏం చేయండి, ఎక్కడ చోట తీసుకెళ్ళి కప్పించేయండి, దహనం చేస్తే చేసేయండి, కప్పించి కప్పించేయండి. దేవంగా ఆవిడ ఆవిడ మోక్షస్థితి పొందింది. ఆ దేహం ఆ శవం ఎక్కడో చోట దాన్ని కప్పించి కప్పెట్టిన కలిస్తే కాల్చేయండి, ఏదో చేసుకుని మీ ఇష్టం ఉన్నారు. అలా పట్టించుకోలేదట్టున్నారు దేహం. అంటే అది పొందవలసిన స్థితి ఏదో పొందింది. నీ దేహం ఎలా మట్టిలోనే కలవాలి, నీ లేకపోతే నిప్పుడైనా కావాలి, ఇంకా పట్టించుకోలేదట్టు. అప్పుడు భగవానికి శరీరాన్ని ఇచ్చిన తల్లి, భగవాన్ శరీరాన్ని ఇచ్చిన తల్లి. అప్పుడు గణపతి శాస్త్రి గారు వచ్చి దాన్ని ఎక్కడైతే అప్పుడు దాన్ని దహనం చేయాలా లేకపోతే గొయ్యి తీసి కట్టెట్టాలంటే మోక్షస్థితిని పొందిన వాళ్ళని దహనం చేయటం కంటే గొయ్యి తీసి కట్టెట్టడం మంచిది అట్లండి. ఎందుకంటే వాళ్ళ వైబ్రేషన్స్ వాళ్ళ అణువులు ఇతరులకు కూడా ఉపయోగపడతాయి అట్లండి. అంచేత ఆ రకంగా అక్కడ ఆయన ఒక స్పాట్ గణపతి శాస్త్రి గారు చూసి ఆ దేహంలో ఇప్పుడు అక్కడ 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 గొయ్యి తగ్గి అక్కడ ఆ శరీరాన్ని విభూచి కుంకుమ అని రాసి విభూతవి రాసి ఆ గోతులు పెట్టి తర్వాత మట్టి పూడ్చి కట్టిపెట్టేసి అక్కడ రాడు వేసారనుకోండి, అదే ఇప్పుడు మనం మాతృభూతేశ్వర అలా ఉన్నప్పుడు. ఎందుకు ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, భగవాన్ అసలు దేహాన్ని పట్టించుకోలేదు, ఏదో చేయండి అన్నారు. కాలిస్తే కాల్ చేయండి, కాలిస్తే బూడిద అవుతుంది, కట్టిడితే మట్టి అవుతుంది. దేహం ఏదైతే మనకు ఎందుకు ఆవిడ పొందవలసిన పొందింది, ఆవిడకి ఇంత పునర్జన్మ చేయటం లేదు. ఆవిడ అమ్మ మోక్షం పొందింది. ఇంకా మిగతా కూడా అనవసరం, దేహాన్ని ఏదోటి చేసిన పట్టుకెళ్ళాను. తర్వాత ఇంకోటి అక్కడ బొమ్మ ఉంటుంది, ఒక ముసలుడు బొమ్మ. ఎక్కడండి, ఆ రమణాశ్రమ దక్షిణుడి గారి దగ్గర ఒక ముసలుడు బొమ్మ ఉంటుంది అండి. అక్కడ బాగా ముసలుడు గర్జించండి, బాగా ముసలుడు కింద చేస్తుంది. ఈయన ఎవడంటే ఈయన ఎప్పుడు నేను ఫోటోలో చూడలేదు అన్నాను. ఎవడో ముసలుడు అక్కడ కనిపించాడు టేబుల్ మీద, ఈయన ఎవడండి టేబుల్ మీద కనిపించాడు బొమ్మ అనమాట. కానీ ఈయనెవడు ఎప్పుడు నేను భగవాన్ పుట్టుల్లో చూడలేదు, ఈయనెవడు కొత్తగా కనిపిస్తున్నాడు ఏంటన్నాను. ఈయన సమాతాప అంటారు అన్నాడు. పేరు సమ అయ్యర్, అయ్యర్ అంటే బ్రాహ్మడు. భగవాన్ ఏమవరటండి, సమ అయ్యర్ అనకుండా ఓ సమాతాత, ఓ సమాతాత, ఓ సమాతాత అనవరటం. ఈ భగవాన్ తాత తాత అంటున్నారు కాబట్టి భగవాన్ మీద భక్తులు కూడా తాత 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 సమాతాత సమాతాత అనవరటం. భగవాన్ ఏమనవరండి అని సమాతాత సమాతాత అనవరం. మిగతా భక్తులు ఏమన్నారంటే భగవాన్ కూడా అలా అంటున్నారు కానీ అటు సమాతాత. అతను పని ఏంటంటే వంటింట్లో వంట వండటం, హాల్లో వడ్డం చేయటం అని ముందు చేతనం ఉంటుంది. కానీ చొక్కలే తోడగడం ఎప్పుడు ఒక 20 సంవత్సరాలు అలా భగవాన్ దగ్గర ఉన్నాడట్నేను. ఓ రోజు నీ చొక్కాయి తొడుక్కు వచ్చేసాడు నా హాల్లోకి. ఎవరండి హాల్లోకి వచ్చేసాడు చొక్కాయి తొడుక్కుని ఉద్దేశాడండి ఆ రోజునే. ఏ భగవాన్ పెద్ద పెద్ద కేటలు వేశారు సమాతాత ఇవ్వాలి చొక్కాయి తొడుగు వేశాడు సమాతాత చొక్కాయి తొడుగు వేశాడు. ఆ చొక్కాయి తొడుగు వేరే ఎవరికి అర్థం అవుతున్నాడు. సమాతాత చొక్కాయి తొడిగాడు 20 ఏళ్ళ నుంచి చూస్తాను ఇప్పుడు చొక్కాయి తొడలేదు. ఇవాళ సమాతాత చొక్కాయి తొడిగాడు షర్ట్ ఈ వేర్షే షర్ట్. అప్పుడు సమాచారం దగ్గరికి వచ్చి అన్నారట ఏంటి ఈ గొడవ చూస్తే ఎక్కువగా ఉంది ఎవరు గొడవ ఉంది ఈ భగవాన్ గొడవ చూస్తే ఎక్కువగా ఉంది సమాచారం ఏముండే 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాను నాకు పెద్ద వయసు వచ్చింది ఇంకో బంధువులు ఇంటికి సర్దుకుందా అని ఉందండి. ఇక్కడ పని చేయకుండా భోజనం చేయటం మంచిది కాదు కదా. ఎవరో మాకు ఏదో దగ్గర చుట్టాలన్నారు ఈ ముసలితనం ఇల్లు ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిన కాలక్షేపం చేద్దాం ఉంది. ఇవాళ ఊరికి వెళ్ళిపోవడానికి చొక్కాయ చెడిగాయని కానీ ఇక్కడ కూర్చోవడానికి చొక్కాయ తలగలడం అనేటువంటి సమాతాత. అది భగవాన్ అంటుండ్రు సమాతాత ఇంటికి వెళ్ళిపోతావా 20 సంవత్సరాలు మాకు సేవ చేసావు నువ్వు ఆశ్రమానికి రమణాశ్రమానికి 20 సంవత్సరాలు నువ్వు సేవ చేసావు. గవర్నమెంట్లో ఉద్యోగాలు చేసిన వాడికి 30 ఏళ్ళకి ఇస్తే పెన్షన్ చచ్చే వరకు ఇస్తున్నారు. నీకు పెన్షన్ ఇవ్వకుండా మమ్మల్ని వదిలేయమంటావు సమాచారం అన్నారు. అయితే గవర్నమెంట్ చేసిన పని కూడా నేను చేయలేను సమాచారం నీకు నువ్వు చేయవలసిన సేవంతో మనం చేసావు. ఇప్పుడు ముసలి వాడు అయిపోయావు అంటే నువ్వు మా కోసం కష్టపడి ఈ ముసలి వయసులో ఎక్కడికో వెళ్ళి నీకు చుట్టాలంటే ఉండొచ్చు ఎందుకు ఆ చుట్టాలింటికి వెళ్ళిపోతావు సమాచారత నువ్వు ఒక్కడే మాకు బరువ. ఈశ్వరుడు మా అందరికీ అన్నం పెడుతున్నాడు నీకు ఒక్కడికే పెట్టలేడు ఈశ్వరుడు మా అందరి పట్లకి అన్నం పెడుతున్నాడు నువ్వు ఒక్కడే బరి అయిపోతావు ఈశ్వరుడికి అని సర్వాధికారిని పిలిచి అంటే మేనేజర్ని పిలిచి అప్పుడు భగవాన్ వాడు చెప్పారట మరి ఇంకా పని చేయడు పని చేసే శక్తి పడింది వాడు తిని కూర్చుంటాడు వాడు కావాల్సి ఉంటే ఇప్పుడున్న 10 రూపాయలు కావాల్సి ఉంటే పోకట్ మనీ ఇస్తాము వాడు తిని కూర్చుంటాడు ఇంకేదంటే వాడు చేసినంత కాలం మనం చేసాడు 10 చుట్టాలంటే కూర్చొని వేరే విషయం ఇప్పుడు మన ధర్మం ఏంటంటే మనం చూసినంత కాలం వాడు మనం చూశాడు ఇప్పుడు వాడిని మనం చూడాలి అన్నారు. ఇదంతా ఎవరు గురించింది సమాతాత. ఒకసారి భగవంతుడు ఎవరో చెప్పారు నేను సాధన చాలా బాగా చేస్తున్నాను సిస్టమేటిక్గా చేస్తున్నాను మామూలుగా ఏదో రకంగా కాదు సైంటిఫిక్గా గాలి పీల్చుకుంటున్నాను సైంటిఫిక్గా గాలి ఊదుతున్నాను సైంటిఫిక్గా పూజలు చేస్తున్నాను అన్ని సైంటిఫిక్గా శాస్త్రీయంగా సాధన బాగా చేస్తున్నానండి ముడి చుట్టూ నేను సాగు తిరుగుతున్నాను మీకు అర్థమవుతుందా ప్రాణాయామం చేస్తున్నాను ధ్యానం చేస్తున్నాను ఎవరో ఒకరు దేవుడిని మనసు నిలబెట్టి ధ్యానం చేస్తున్నాను సాధన బాగా చేస్తున్నాను అన్నారు. అప్పుడు భగవాన్ అన్నారట సాధనలో ఏమీ లేదని నీకు తెలిసే వరకు నువ్వు సాగను మనకు సాధనలో ఏమీ లేదని నీకు తెలిసే వరకు సాధన నువ్వు చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే సాధన వల్ల కాదు అయ్యా జ్ఞానం కేవలం నీ సాధన చేస్తే చేయొచ్చు చేయకూడదని నేను చెప్పడం లేదు వచ్చిన ఈశ్వరు అనుగ్రహం వల్ల ఈశ్వరుడు అనుగ్రహం లేకుండా ఈశ్వరుడు మనకు తెలియబడ్డు నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకొని ఎవరినైతే మనం పొందాలని అనుకుంటున్నావు వారి అనుగ్రహం లేకుండా వారి ప్రేమ లేకుండా వారి దయ లేకుండా వారిని మనం పొందాలి అని చెప్పడం కోసం నువ్వు సాధన చేస్తే చెయ్యి నేటి ఎఫర్ట్ నువ్వు ప్రయత్నం చేయొద్దు నేను చెప్పడం లేదు అంటే మాత్రం చేస్తే నీకు ఆత్మసాక్షాత్కారం కలుగుతున్నాయి ఆత్మశాంతి కలుగుతున్నాయి మోక్ష సామ్రాజ్యానికి నువ్వు అభిప్రాయం అవుతావు నువ్వు అనుకోకు నేను మనస్సు ఉంది కాబట్టి ఏదో ఎఫర్ట్ చెయ్యి ఎఫర్ట్ చేయకుండా నువ్వు ఉండలేవు కాబట్టి చెయ్యి అనుగ్రహం లేకపోతే అన్వేషణ చేయాలనిపించదు. అసలు దేవుడు దయ్యలేదు నీకు లేదనుకో ఒక ఉదాహరణ అనుకో భగవంతుడు దయ్య నీకు లేదనుకో భగవంతుని పొందాలి భగవద్ పొందాలనేటువంటి కోరిక కూడా నీకు రాదు అయ్యా. అదే టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ దైవ అనుగ్రహానికి ఇస్తున్నారు. అలాగే నేను ప్రయత్నం చేయొద్దని కాదు నేను పని చేయొద్దని కాదు అట్మోస్ట్ ఇంపార్టెన్స్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ దేనికి ఇస్తున్నారు దైవానుగ్రహం ఇస్తున్నారు. ఏదైనా సక్సెస్ అయినా ఒకవేళ దైవానుగ్రహం అది కేవలం నీ తెలివితేటల వల్ల కాదు. ఎందుకంటే తెలివితేటల వల్ల కనుక వస్తువు తెలియబడితే నీకు అర్థమవుతుంది వశిష్ఠుడి కంటే రమణ మహర్షి కంటే రామకృష్ణ పరమహంస కంటే అనేక మంది మహానేతలు భారతదేశంలో పుట్టి చచ్చిపోయారు వాళ్ళు వాళ్ళకి తెలియాలి వస్తువు. రమణ మహర్షి ఏమో 10 తరగతి చదువుతున్నాడు రామకృష్ణ పరమహంస ఏమో సంతకం పెట్టడం చేత కాదు ఆయన సంతకం పెడితే వాళ్ళకి కాగితాలు చిరిగిపోతారు అట్లా వాళ్ళకి ఎందుకు చేయాలి వాళ్ళు ఏమైనా చదువుండదు కేవలం తెలివితేటలు దేవుడు ఒక ఆబ్జెక్ట్ కాదు నీ ఇంటెలిజెన్స్కి నీ జీనియస్కి దేవుడు ఒకడు ఆబ్జెక్ట్ కాదు. ఎవరినైతే దేవుడు అనుగ్రహించాడు వాడికేమటికి తెలియబడతాడు. తెలివితేటలు కనుక ఈశ్వరుడు ఒక ఆబ్జెక్ట్ అయితే తెలియని వాళ్ళందరికీ దేవుడు తెలియబడాలి. ఏంటంటే నీ తెలివితేటలు ఒక ఆబ్జెక్ట్ కాదు దేవుడు. ఎక్కడైతే మనస్సు అణుగుతుందో అక్కడ ఈశ్వరుడు రివీల్ అవుతాడు కానీ మీ మనస్సు అనకపోతే ఈశ్వరుడు నిమ్మిదయ్యే సమస్య లేదు. ఒకవేళ మీ మనస్సు అనకుండా ఏదైనా అవతార పురుషుడిని గురువునికి దర్శనమిచ్చిన మానసిక దృశ్యమే కానీ అది ఫైనల్ ట్రూత్ కాదు, అల్టిమేట్ ట్రూత్ కాదు, అది నేకెడ్ ట్రూత్ కాదు. మానసిక దర్శనానికి రాముడు కనిపించవచ్చు, దృష్టిని కనిపించవచ్చు మీ మనస్సుకి, కానీ ఫైనల్ ట్రూత్ మటుకు కాదు. మనస్సు అనగాలి, మనస్సు పూర్తిగా అనగాలి. అది ప్రతి టెండెన్సీస్ పునర్జన్మ హేతువులు ఏమన్నా కానీ అనగదు. కనీసం ఒక్క వాసన మిగిలితే మన శరీరం చచ్చిపోవడానికి 100 రోగాలు అక్కర్లేదు. టెల్లర్ డిసీజ్ కూడా చాలు, మన శరీరం చచ్చిపోవడానికి 100 రోగాలు అక్కర్లేదు. ఒక్క రోగం పట్టుకుంటే చాలు మన శరీరాన్ని చంపేస్తుంది, పీడించి పీడించి చంపేస్తుంది. ఒక్క రోగం చాలు, 100 రోగాలు అక్కర్లేదు మనకి. అదేవిధంగా నువ్వు పునర్జన్మలు రావటం కోసం, మళ్ళీ నీ ఎక్కడి మీదకి రావడం కోసం, ఈ ప్లానెట్ మీదకి రావడం కోసం నీకు 100 వాసన ఉండక్కర్లేదు. ఒక్క బలహీన చాలు నిన్ను మళ్ళీ ఎక్క మీద తీసుకురావడం కోసం. మనందరికీ ముసలితనం అంటే ఇష్టం ఉండదు, చచ్చిపోవటం అనే ఇష్టం ఉండదు, పుట్టడం అంటే ఇష్టమే. కానీ పుడితే ముసలితనం వస్తుంది, చావు వస్తుంది. కానీ మన దగ్గర చెడ్డ ఎక్కడ ఉందంటే, చావు అంటే ఇష్టం ఉండదు, ముసలితనం ఇష్టం ఉండదు, పుట్టడం అంటే ఇష్టం. అంటే ఏదో పుడితే ఏదో చేయడం వస్తే జిలేబులు తింటా ఉండొచ్చు, సినిమాకి వెళ్తా ఉండొచ్చు. పెర పుడితే దేహం వస్తే ఆ దేహానికి ముసలితనం వచ్చేస్తుంది, ముసలితనం వచ్చాక చచ్చిపోస్తున్నా దూరం ఆలోచించే శక్తి మనకు లేదు. ఏం పద్ధతి ఉంది, చచ్చిపోవడం ఇష్టం ఉండదు మనకి, ముసలితనం రావటం ఇష్టం ఉండదు, పుట్టడం అంటే ఎందుకు ఇస్తుంది మనకి, పుట్టడంతో దేహం వస్తుంది, శవం వస్తుంది. పుడితే ఏమొస్తుంది, ఆ శవం మళ్ళీ ముసలుడు అయిపోతుంది, చచ్చిపోతున్నాను అంత దూరం మనం ఆలోచించడం. అంటే ఇంకో భయం ఏంటంటే, మనకి పుట్టకపోతే ఉండడం, పుడితే ఉండొచ్చు, ఇప్పుడు ముందుగానే ఎరువులు ఎక్కడ పడి ఉండొచ్చు. సబ్జెక్ట్ మీద ప్రాపర్ అండర్స్టాండింగ్ లేక, అంటే దేహానికి ఉండటానికి సంబంధం లేదు. దేహం మరి తిరిగి పుట్టకపోయినా, మరి తిరిగి పునర్జనం లేకపోయినా ఉంటాం. మీకు అర్థమవుతుందా, మనం ఉంటాము అన్న సంగతి మనకి తిరిగిపోవటం, దేహం చనిపోయినప్పుడు మనకు దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది, వేదన వస్తుంది, ఈ రోగం వస్తుంది, ఏడుస్తాం. చచ్చిపోయేప్పుడు అందరికీ భయం మనకి, మీకు అర్థమవుతుంది, భయం వేసిపోతుంది, చచ్చిపోతున్నాం చచ్చిపోతున్నాడు. 100 ఏళ్ళు వచ్చిన వాడికి భయం, 120 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి భయమే. ఆ 120 ఏళ్ళు వచ్చిన వాడు కూడా రాయి ఏదో తీసిపోతారు. ఇప్పుడు 120 ఏళ్ళు బతికాం కదా, ఇంకెంతకాలం చూస్తాం, ముందుగా మీరు 120 ఏళ్ళు చూస్తున్నాం, ఇంకెంతకాలం చూస్తాం, చూసిన సరిపోతుంది కదా అని ఉండదు వాళ్ళకి. రాయుడు తీసిపోమంటారు, రాయుడు నిన్ను ఎక్కడ తీసుకెళ్తామమ్మా, ఉన్నది 1 ఎకరం పొలం, 1 ఎకరం చూడు ఎక్కడ తీసుకెళ్తామంటే 1 ఎకరం అమ్మేయమంటుంది. మీకు అర్థమవుతుంది, అంటే బతకటానికి ట్రై చేయటం, అంటే బతికుండాలనే కాంక్ష, అంటే ఎంత భయం ఇదంతా ఏంటి. చచ్చిపోతే బతికుంటే ఎలా చూడ మంచం పెట్టినా ఉండొచ్చు, చచ్చిపోయిన తర్వాత మనం ఉండవేమో అని భయం అని చెప్పాలండి. మీకు అర్థమవుతుంది, చచ్చిపోయిన తర్వాత మనం ఉంటామన్న సంగతి మనకు తెలిస్తే అది భయమే లేదు. అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిలో చెప్పాడు, ఎక్కడ భయం లేదో అక్కడ నన్ను మేల్కొలుపు తండ్రి, భయం వల్ల దుఃఖం వస్తుంది, భయం వల్ల దుఃఖం వస్తుంది. గీతాంజలిలో చెప్పాడు, ఎక్కడ భయం లేదో అక్కడికి నన్ను తీసుకుపో పరమేశ్వరుడా. చచ్చిపోయేప్పుడు మనకి ఏమేస్తుంది, భయం వస్తుంది. ఇంకెంత భయం వేస్తామని చెప్పండి, అంటే శరీరం చచ్చిపోతే మనం ఉండమని భయం, కానీ శరీరం చనిపోయిన తర్వాత కూడా మనం ఉంటామన్న సబ్జెక్ట్ మనకు బాగా అర్థమైతే ఇంకా భయం కలగదు. అయితే నువ్వు చేసి ప్రయత్నం ఏదో నిదానంగా చెయ్యి, కొంచెమే చేయకపోయి అది ప్రాపర్గా చెయ్యి. అది ఎలా చెయ్యి నువ్వు, ఆ ప్రాపర్గా చెయ్యి. నువ్వు ప్రాపర్గా చేస్తే ఈశ్వర అనుగ్రహానికి పాత్రుడు అవుతావు. అరుణాచలంలో సుమారు 500 సంవత్సరాల పూర్వం రమణమహర్షి గారు అంటే ఈ మధ్య కాలం ఆయన, పూర్వం 500 సంవత్సరాల పూర్వం అరుణాచలంలో సెయింట్ ఉండేవాడు. ఆయన దగ్గరకు రోజు వెళ్ళి ఒకడు మాట్లాడినా మాట్లాడకపోయి కూర్చొని వస్తూ ఉండేవాడు. ఒక భక్తుడు తిరువణమాయలో, ఒక భక్తుడు అతను చిన్న వ్యాపారస్తుడు, ఇది చిరుర కొట్టే ఉంది అతనికి. సుమారు 500 సంవత్సరాలు మాటకుని మాట్లాడుతున్నప్పుడు తిరువణమలో చిన్న గ్రామం కింద ఉంది, అతనికి ఏదో చిరుర కొట్టింది. ఏదో ఈయనకి ఈయన ఏం చేసాడంటే తమిళలోకి భిక్షకు వచ్చేవాడు, ఈయన తమిళకి భిక్షకు వచ్చి ఆయన మతంలోకి వెళ్ళిపోయేవాడు. అప్పుడు ఈయన కొన్నాళ్ళు చూశాడు, చూసి ఎవరితో మాట్లాడుతుండదు, భిక్ష అయిపోతుంది, విడిపోతుంది, ఏదో తమ్మం తెచ్చుకుంటే ఆయనకి సరిపోయి వచ్చి ఫుడ్ అయ్యాక ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఒకసారి వెళ్ళి రోజు వెళ్ళిపో మాట్లాడినా కూర్చున్నాడు, మాట్లాడకపోయినా రోజు వెళ్ళి 10 నిమిషాలు కూర్చుని వస్తాడు. అప్పుడు అన్నాడు, ఏదో ఈ వ్యాపారస్తుని చిల్లర కొట్టి ఇవ్వమని అన్నాడు. ఒక మాట అన్నాడు, అంటే మీకు ఎందుకు చేస్తున్నాడంటే రంగమహర్షి గారి టెక్నిక్ వేరు, ఈ టెక్నిక్ వేరు, వండర్ఫుల్ టెక్నిక్, బ్యూటిఫుల్ టెక్నిక్, లేటెస్ట్ టెక్నిక్, సైంటిఫిక్ టెక్నిక్. ఆయన ఏం చెప్పాడంటే, భగవాన్ టెక్నిక్ పేరు వాడి అరుణాచలం ఉన్నాడు, 500 బ్యాక్ ఉన్నాడు, ఆయన ఈ వర్తకుడు వెళ్ళాడు కదా, వెళ్ళి ఏమన్నాడంటే ఏమంటే నేను మటుకు నేను ఇంకా పూర్తిగా నాకు పోలేదు. ఎంత కొంచెం ఉండాలండి మీ దగ్గర అబద్ధాలు చెబుతున్నందుకు నేనేం నాకు పోలేదు. కానీ నేను ఈ మధ్యన ఏం చేస్తా అంటే ఇదివరకు నా శవం గురించి అస్తమానం ఆలోచించుకున్నది, ఈ మధ్యన ఏమవుతుందండి అస్తమానం మీ గురించి ఆలోచిస్తున్నాండి. నేను అన్నాను ఎవడు ఇవ్వడు అది చాలా అన్నాడు ఆయన. నువ్వు విచారణ చేసేది దాన్ని పోగొట్టుకోక్కర్లేదు. ఇప్పుడు నీ పొట్ట గురించి నీ శరీరం గురించి అది ఆలోచించడం మానేసింది కదా. ఇప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తుంది, గురువు గురించి ఆలోచిస్తాను 24 hours అని ఇంకా పోతుంది దానంతరాడు గురి పోతుంది భయపడకు వెళ్ళిపో అన్నాడు. ఇది ఒక టెక్నిక్ అనమాట. ఇంకేదంటే అప్పుడు నేను విచారణ చేసి పోగొట్టుకోక్కర్లేదు. ఇంకేదంటే నీ బాడీ గురించి లేదా బాడీకి సంబంధించిన విషయాల గురించి ఆలోచించడం లేదు. ఎవరి గురించి ఆలోచిస్తుంది, నా గురించి ఆలోచిస్తుంది, ఈ విషయం గురించి నేను ఆలోచి నేను అన్నమాట నిజమే. కానీ ఎవరి గురించి ఆలోచిస్తుంది, నా గురించి ఆలోచిస్తుంది అంటే దానికి ఎంక్వైరీ అక్కర్లేదు. ఇంకా నా గురించి ఆలోచించి ఆలోచించి చించి చించి అదే చచ్చిపోతున్నాను. ఇది కూడా ఒక టెక్నిక్. ఈ టెక్నిక్ నేను మొన్న ముందు ఎవరో సేంటి చెప్పాను నాకు తిరుమలమాయలో 500 days బ్యాక్. ఇప్పుడు రమణ మహర్షి గారు అంటే ఈ మధ్యన లేటెస్ట్ గా ఎంక్వైరీ మీద చెప్పారు అనుకోండి, 500 days మీద దాకని ఒక టెక్నిక్ ఇది చెప్పాడు. అంటే ఈశ్వరుని చింతించగా దాని అంతలోనే రాలిపోతుంది. డైరెక్ట్ గా దాన్ని ఫేస్ చేయక్కర్లేదు. అంటే ఎలాగంటే నీకు రోగం ఉందనుకోండి అనుకోండి, మాట రోజు మీకు తెలియకుండా రోగం తగ్గిపోయి మందు వాడుతున్నారు అనుకోండి, ఆ మందు వల్ల మీకు ఆ రోగం తగ్గిపోతుందని మీకు తెలియదు అనుకోండి, మీకు తెలియకపోయినా ఏమవుతుంది రోగం తగ్గిపోతుంది. మీకున్న రోగానికి ఆ మందు వాడు ఆ మందు పని చేస్తున్న సంగతి మీకు తెలియకపోయినా మందు వాడటం ఏమవుతుంది రోగం తగ్గిపోతుంది. అలాగే నిరంతరం నా గురించి ఆలోచించడం వల్ల ఆ నేను పోగొట్టుకోవాలనే తలంపు నీకు లేకుండానేది ఉడిపోతుంది. ఇంకేత దానికి సంబంధించినటువంటి శవం గురించి ఆలోచించడం లేదు, అది వేరు చేసిన బాడీ గురించి ఆలోచించడం లేదు, నా గురించి నేను ఆలోచిస్తుంది. అది క్రమంగా రిడ్యూస్ అయిపోతుంది. నేను రియలైజేషన్ ఫ్యూచర్ రియలైజేషన్ పెన్తో లేటెస్ట్ టెక్నిక్, సైంటిఫిక్ టెక్నిక్, బ్యూటిఫుల్ టెక్నిక్, చార్మింగ్ టెక్నిక్. అట్లాగే ఆత్మాన్వేషణ కోరిక లేని వాళ్ళకి అనుగ్రహం అంతగా పనిచేయదు, రెండు అవసరమే. అంటే నేర్పు రెండు కొంచెం ఇప్పుడు పక్షి ఎగరటానికి 2 రెక్కలు ఏదైతే అవసరమో, పక్షి ఎగరాలంటే 1 రెక్కతో ఎగరలేదు, 2 రెక్కలు ఏదైతే అవసరమో, అంటే నీ ప్రయత్నం ఏదో కొంతవరకు చేయి, ఈశ్వర అనుగ్రహం రెక్క కూడా నీకు ఆ రియలైజేషన్ పొందడానికి నీకు మనం సహకరిస్తుంది. కొంతమంది పాపం ముక్కు చివరి చూసుకుంటూ అంటారు, మరి ఎప్పుడు ఒకవేళ కాలిపోతున్నాడు అది ఆ ముక్కు చివరి ఎలా అభివృద్ధి చేసుకుంటాడు కదా. కొంతమంది ఆ ముక్కను చూసుకుంటూ అంటారు, కొంతమంది భూమి మధ్యలో చూసుకుంటూ అంటారు. మరి భూమి మధ్యలో ఏకాగ్రతకి మంచిది అండి, నాసికాగ్రహం ఇక్కడ చూసుకుంటాం. కానీ ఏకాగ్రతకి చిట్కాలండి, ఈ ముక్కు అన్ని కాలిపోతాయనుకోండి. కొంతమంది బొమ్మలను చూసుకుంటారు, కొంతమంది లైట్లు వంశాంతలు దీపాలను చూస్తారు. ఈ భగవాన్ దగ్గర పుంటితనం ఎక్కడ ఉందంటే అండి, దీపాలను చూస్తానని చెప్తారనుకున్నది, చెడ్డ ఎక్కడుందంటే చూడండి అని చెప్తారు. బాణం చూడ చూచేవాడు కూడా అంటారనమాట, అక్కడ మళ్ళీ చిరకాసం ఆయన చూడడానికి చిరకాసు రాక్షసం ఉందా కొడుకండి. ఈ చిరకాసు కూడా తెచ్చి పెడతాడండి, మనం కుదిరిగా ఉన్నా కూడండి. ఇప్పుడు దీపాలను చూసుకుంటున్నామండి, మరి బాణం ఉంది ఎరజీపం పెట్టుకుంటున్నాం చూసుకుంటున్నాం అనుకోండి, చూసుకోండి బాణం ఉంది చూసుకోండి, కానీ చూచేవాడు ఎవడు అంటారు. ఇంకోళ్ళు మీరు జపం చేసుకుంటున్నామండి, రోజుకి 6 గంటలు జపం చేసుకుంటున్నాం అంటే భగవాన్ ఏమంటారండి, జపం చేసుకోండి మంచిదే, జపం మంచిదే, ఆ జపం చేయడం మీ లోపల ఒక ఉండాలి కదా ఆడెవడ అంటారు. కొంచెం ఇది గొమ్మలు ఓడగట్టాం కదా, నేను జపం బాగా చేసుకుంటున్నాను, జపం బాగా చేసుకున్నాను, ఇది చూస్తుంది అదే చేసుకోమని చూస్తున్నా, అది బాగానే ఉందండి. ఆ జపం చేయడానికి మీ లోపల ఒక ఉండాలి కదా ఆడెవడని, ఆడ పిల్లలు పట్టుకో. అసలు నేరస్తుడు వాడు, తిండి వాడేస్తున్నాడు, నువ్వు పుట్ట మీద దెబ్బలు కొడితే పుట్ట లోపల ఉన్న పాము చావదు. నువ్వు పుట్ట మీద ఎన్ని దెబ్బలు కొట్టినా పుట్టలో ఉన్న పాము చావు, పుట్టలో ఉన్న పాము నువ్వు బయటికి లాగి ఆ పాము మీద దెబ్బలు కొడితే ఆ పాము చస్తుంది. కానీ పుట్ట మీద ఎన్ని దెబ్బలు కొట్టినా ఆ పాము మటుకి నా చావదు. అంతేకాని ఆ నేను లోపల జపం చేసే జపెవరు వాడిని బోనెక్కించకపోతే ఎన్ని జనం వచ్చినా జపం చేసుకో, జపం బాగా చేసుకో, జపం బాగా చేసుకో, ధ్యానం చేసుకో, పూజ చేసుకో, యాత్రలకు వెళ్ళు, కానీ నీకు పుణ్యం కూడా సంపాదన చేస్తాను నా జోడికి మటుకు రాకు అని చెబుతున్నట్లేదు. నువ్వు పుణ్యం చేసుకో, అన్నీ నీకు చేసి పెడతాను, నా జోడికి రాకు అంటున్నట్టు నా బాడీ బాగుంటుంది. బాడీ బాగుంది ఏంటి ఎవరమ్మా పద్మ? మనం చచ్చిపోవటం ఒక తలంపు, పుట్టడం ఒక తలంపు, నేను ముసలవాడిని అయిపోయాను అనుకోవటం ఒక తలంపు. నేను చాలా మంచివాడిని అనుకోవటం ఒక తలంపు, నేను చెడ్డవాడిని అనుకోవటం ఒక తలంపు, అన్ని తలంపులే. మీకు అర్థమవుతుంది, నేను దొంగతనం చేశాననుకోవటం ఒక తలంపు, నేను ఏదో కాలువ తగ్గించాలనుకోవటం ఒక తలంపు, చెరువు తగ్గించాలనుకోవటం ఒక తలంపు, గుడి కట్టించాలనుకోవటం ఒక అన్ని తలంపులే. ఇంకా తలంపు, ఈ తలంపులన్నిటికీ ఒక తొలి తలంపు ఉంది. ఈ తలంపులన్నిటికీ ఒక తొలి తలంపు ఉంది. ఆ తొలి తలంపు మూలం నీకు తెలిసే వరకు ఈశ్వర సాక్షాత్కారం నీకు లేదు. కోటి జనాలు వచ్చినా సరే, నో కాంప్రమైజ్. ఇక్కడ రాజీ పట్టడానికి అవకాశం లేదు, ఇక్కడ రాజీ పట్టడానికి అవకాశం లేదు. ఆ తొలి తలంపు నీకు 90 తలంపులు ఉన్నాయి, కోటి తలంపులు ఉన్నాయి. మీ చావు కూడా తలంపు, మీ పట్టడం కూడా తలంపు, రిలీజియన్ ఒక తలంపు, మీరు అర్థమవుతుంది, సెక్స్ ఒక తలంపు, మీ బాడీ, నాకు ఒక బాడీ ఉందనుకోవడం కూడా ఒక తలంపు, పుణ్యం ఒక తలంపు, పాపం ఒక తలంపు, ఎన్ని తలంపులే, ఎన్ని కూడా తలంపులు, ఎన్ని తలంపులకు ఒక తొలి తలంపు ఉంది. ఆ తొలి తలంపు మూలంలో, ఆ తొలి తలంపు సోర్స్ లో నువ్వు అన్వేషించిన ఈశ్వరుడు అక్కడ మకం వేసుకూర్చున్నాడు. ఏ తలంపు వచ్చినా, ఏ తలంపుకి వస్తుంది, నువ్వు తొలి తలంపుకి వస్తుంది. ఆ తొలి తలంపే మనకు నేనుగా వ్యక్తమవుతాను. ఆ తొలి తలంపు సోర్స్ లో ఎవడున్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. వైకుంఠంలో దేవుడు ఉన్నాడని మనకోవచ్చు, స్వర్గంలో దేవుడు ఉన్నాడని మనకోవచ్చు, తిరుపతిలో దేవుడు ఉన్నాడని అనుకోవచ్చు, అరుణాచలంలో దేవుడు ఉన్నాడని అనుకోవచ్చు. అయినా నీ మనసు అంటే మనం ఆ దేవుడు కూడా అంతేలేదు. సబ్జెక్ట్ వరకు వచ్చిన బుద్ధులు నీ అవ్వు ఒక రాజు పడ్డం కాదు. మామూలుగా మర్యాదగానే మాట్లాడతాడు, సబ్జెక్ట్ దగ్గరకు వచ్చేటికి పిండి అవతల పడేస్తాడు. ఏం చేద్దంటే మీరు మనం బాధ పెట్టామా కాదు, ఆ ట్రూత్ దగ్గర మిమ్మల్ని మోసుకుపోవటం కోసం. ఏం చేద్దంటే మీరు ట్రూత్ తెలియదు అనుకోండి మీకు ఫ్రీడమ్ రాదు. మీకు ట్రూత్ తెలియదు అనుకోండి మీకు కోటి జనవేత్తులే, మీకు ఫ్రీడమ్ లేదు, మీకు ఫ్రీడమ్ లేదు, పీస్ లేదు, హ్యాపీనెస్ లేదు. అంటే ఏదో రకంగా మిమ్మల్ని ట్రూత్ దగ్గరకు తీసుకెళ్ళడం కోసం ఇక్కడ కాంప్రమైజ్ అవ్వదు. మామూలుగా ప్రేమగానే మాట్లాడతాడు, మర్యాదగా మాట్లాడతాడు, సబ్జెక్ట్ దగ్గరకు వచ్చేటప్పుడు మనకి కాంప్రమైజ్ అయిన సమస్య లేదు. అంటే అన్ని తలంపులకు ఒక మూల తలంపు ఉంది, అన్ని తలంపులకి అది కూడా తలంపే. ఆ మూల తలంపు ఏం చేస్తుందంటే, ఆ మూల తలంపు గాఢ నిద్రలో లోపలకి నిత్యద్ర అయినప్పుడే మనకు నిద్ర వస్తుంది. కానీ లోపల మనం గోడ తీసి మన తలను కొట్టుకున్నా మనకు నిద్ర రాదు. మనం నిద్రపోయే ముందు ఆ మూల తలంపు హార్ట్లో నిత్యద్ర అవుతుంది. ఆ నిత్యద్ర అవ్వడానికి మీకు ఇంక నిద్ర పట్టదు. ఇంకేం ఇతర తలంపులన్నీ దేనికి వస్తాయి, ఆ మూల తలంపుకి వస్తుంది. ఆ మూల తలంపు ఎప్పుడైతే దాని సోర్స్లోకి వెళ్ళిపోయిందో, దానికి ఉపసంహరించుకుంటే మన సోర్స్లోకి, వెంటనే మరుక్షణంలో మీకు నిద్ర వచ్చేస్తుంది. మళ్ళీ మీరు జాగ్రత్త అవస్థలోకి వస్తారు కదా, అందుకు ముందు మీరు హార్ట్లో నుంచి బ్రెయిన్లోకి మెదడులోగా తొలితలంపు వస్తుంది. ముందు తొలితలంపు వస్తుంది. ఎంత అట్మోస్ట్ స్పీడ్లో వస్తుందంటే, సూర్యుడి కిరణం భూమి మీదకి ఎంత స్పీడ్లో వస్తుందో అంతకంటే ఎక్కువ స్పీడ్లో వస్తున్నట్టు మనం లేవగానే హృదయంలో ఉన్న తొలితలంపు బ్రెయిన్లోకి సహస్రాలు. ఆ తొలితలంపులు వచ్చాక నేను గుండుగల్లో ఉన్నా సంగతి మీకు తెలుస్తుంది. కానీ ఆ తొలితలంపు రాకపోతే మీరు గుండుగల్లో ఉన్నారో కాశీలో ఉన్నారో రామేశ్వరన్నారో ఏమీ తెలియదు. నిద్ర కూడా వచ్చిన చావుతులు సమానం. భగవాన్ అన్నారు, ఈ వేళ పగలకి, ఆ రేపు పగలకి, ఈ రాత్రి ఎటు ఉండదు, ఈ జన్మకి, రాబోయే జన్మకి చావటి ఉండదు. అంటే ఇప్పుడు ఎందుకు మీరు ఏమంటాడు అంటే, గుడి చుట్టూరని ఎంతకాలం తిరగమంటారంటాడు. మీకు అజ్ఞానం ఉన్నంతకాలం నువ్వు తిరగవలసిందే, అవిద్యం ఉన్నంతకాలం నువ్వు తిరగవలసిందే, దేహబుద్ధి ఉన్నంతకాలం తిరగవలసిందే. నువ్వు గుడి చుట్టూరు తిరుగుతావో, ప్రాణాయామం చేస్తావో, జపనం చేస్తావో, లేకపోతే మంచి సత్కర్మను ఆచరిస్తావో, ఏదో నీ తప్పులో నువ్వు పడు. మంది అంతకాలం పుచ్చుకోవాలంటే నేనేం చెబుతాను, నీకు రోగం ఉన్నంతకాలం మంది పుచ్చుకోవాల్సిందే. రికార్డింగ్ టు స్వామి శివానంద, వాట్ ఇస్ ది హైయెస్ట్ సాధన, బేర్ ఇన్సల్ట్ బేర్ ఇంజరీ, వాట్ ఇస్ ది హైయెస్ట్ సాధన. అంటే కొంతమందికి ఎర్ర చేయని గురితే తట్టుకోలేరు, సాధన బాగానే చేస్తారు. గర్భవతులు సంవత్సరానికి ఒకసారి వెళ్ళొస్తాం పడు కాశీ, కానీ ఇక్కడ ఎర్ర చేయని కుట్టి ఉంటే ఆ ఇంట్లో ఏమైనా నిద్ర ఉన్నవారు. ఇంకా ఎర్ర చేయని గురితే నువ్వు తట్టుకోలేకపోతే నీ సాధన క్రమంగా లేదని చెప్పడం కోసం శివానని చెప్పాడు. బేర్ ఇన్సుకుంటూ బేర్ ఇంజరీ. కొంతమందికి చిన్న ఎర్ర చేయని గురితే తట్టుకోలేరు. మనం పూజ బాగానే చేస్తారు, జపం బాగానే చేస్తారు, సంవత్సరానికి ఒకసారి కాశీ వెళ్ళొస్తూ ఉంటారు, భాషను అన్నీ చేస్తూ ఉంటారు, చిన్న బాధ కూడా తట్టుకోలేదు. అంటే ఇంజరీ కూడా మీకు ఏదైనా చిన్న బాధ కలిగితే సాధ్యం అందరికీ తట్టుకోవడం కూడా సాధనలో ఒక భాగం. అకార్డింగ్ టు స్వామి శివానంద, వాట్ ఇస్ ది మెయిన్ అట్రాక్షన్ ఇన్ ది వరల్డ్? మ్యాన్ ఫర్ ఉమెన్, ఉమెన్ ఫర్ మ్యాన్ ఇస్ ది మెయిన్ అట్రాక్షన్ ఇన్ ది వరల్డ్. ఇంటికి భగవాన్ ఏం చెబుతున్నారంటే, ఎన్నో నువ్వు గురి చుట్టూ చూపించావు, ఇది తిరుగు. అజ్ఞానం ఉన్నంతకాలం నువ్వు సాధన ఎంతోకొంత చేయవలసిందే, అజ్ఞానం ఉన్నంతకాలం నీకు సాధన చేయవలసిందే. ఏదో రోగంతో బాధపడుతున్నప్పుడు నీకు తగ్గినా తగ్గకపోయినా ఏదో ముందు వాడుతూ ఉంటావు, వాడకుండా ఉండలేము. ఎవరన్నా ఏదో చెప్తారో నిమ్మితో ఉంటాం, అది తగ్గినా తగ్గకపోయినా. అలాగే నీకు అజ్ఞానం ఉన్నంతకాలం అందులోంచి విడుదల పొందడం కోసం ఎంతో కొంత నువ్వు సాధన చేయవలసిందే. అయితే దాని ప్రయోజనం ఏంటి, అది నువ్వు గ్రహించాలి. సాధన యొక్క ప్రయోజనం ఏంటి, నీ మనసుకు అంతర్దృష్టి కలవాలి. నీ మనస్సు హృదయాభిముఖంగా ప్రయాణం చేయాలి. ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో, ఎక్కడైతే చైతన్యం ఉందో, ఎక్కడైతే సద్వస్తు ఉందో, ఎక్కడైతే సత్యవస్తు ఉందో, ఆ సత్యవస్తువుకు అనుగుణంగా దాని అభిముఖంగా నీ మనస్సు ప్రయాణం చేయాలి. అది సాధన యొక్క ప్రయోజనం. మీకు అర్థమవుతుంది? ఆ సాధన అంటే ఏంటంటే, ఇప్పుడు నువ్వు సాధన చేస్తున్నావు, గురి చుట్టూరు తిరుగు తిరగద్దు అంటున్నాడు. జపం చేయి, విష్ణు సహస్రనామాలు చదువుకో, గీతా పారాయణం చెయ్యి, నీకు ఎలా నీకు నచ్చిన రూపాన్ని ధ్యానం చేసుకో, ఏమి చేసుకొని వద్దంటలేదు. కానీ నీ మనసుకు అంతర్దృష్టి కలగాలి, నీ మనసుకు మోచూపు కలగాలి, నీ మనసు హృదయాభిముఖంగా ప్రయాణం చేయాలి, నీ మనస్సు అనగాలి, నీ మనస్సు అనగాలి. యాక్షన్ దొరకాలని రియాక్షన్ ఉండకూడదు. మనస్సు అనగాలంటే యాక్షన్ దొరకాలని రియాక్షన్ ఉండకూడదు. కొంతమందికి వాళ్ళ మాటలు కూడా రియాక్తలేని మనం తెలిసిపోతూ ఉంటాం. వాళ్ళు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఆ మాటలన్నీ రియాక్షన్ మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటాం. అయితే భగవాన్ చెప్పి నీ మనస్సుకు అంతర్దృష్టి కలగాలంటే యాక్షన్ ఉండాలి, రియాక్షన్ ఉండకూడదు. ఇంకా భగవాన్ ఏం చెబుతున్నారు, నువ్వు చేసే సాధన చెయ్యి, ఎంతకాలం తిరగమంటారో నీ గురి చుట్టూరుని అడుగుతూనే పెడుతున్నావు. తిరుగు నీకు ఎంతకాలం అజ్ఞానం ఉంటే అజ్ఞానం పోగొట్టుకునే ప్రయత్నంలో కూడా గురి చుట్టూరు అంశాలంటే తిరిగి శవాలను గురి చుట్టూరు తిప్పారు. ఇప్పుడు మీరు మందు వాడుతుంటే రోగం ఎంతవరకు తగ్గుతుందో ఎలా చూసుకుంటారు మీరు? అదేవిధంగా మీరు సాధన చెయ్యండి, కానీ మీ మనసు హృదయాభిముఖంగా ఎలా ప్రయాణం చేస్తుంది, అంతర్దృష్టి దానికి ఎలా కలుగుతుంది, విశ్వ వైపుకి ఎలా దొర్లుకుని వెడుతుంది, అది మీరు చూసుకోవాలి. ఎవడు గుడ్డి గర్భారుగా ఎవడు మందు వాడడం, ఏ పది రోజులు వాడాడు అనుకోని మంది, ఈ మందు వల్ల ఎంతవరకు మనకు ప్రయోజనం ఉందని ఆలోచించుకుంటాడు, లేకపోతే డాక్టర్ గారు నేను ఇచ్చిన మందు నాకేం పనిచేయదని చెప్తాడు. అదేవిధంగా నీ సైజు సాధన నిజమైతే నీ మనస్సుకి ఎంతవరకు అంతర్దృష్టి కలుగుతుందో, లూచూపు లోచూపు కలుగుతుందో, అది మీరు చూసుకుంటూ ఉండాలి. ఇంకే మనస్సు అనగాలి. మనస్సు అనకపోతే జ్ఞానం కలగదు. ఎక్కడైతే మనస్సు అనగిందో అక్కడే చైతన్యం ఆత్మ, ఆ నిజం బొమ్మ నిజం ఏదో మీకు తానగా వ్యక్తమవుతుంది. ఇప్పుడు నీకు అహంకారం ఏముందైతే నేనుగా వ్యక్తమవుతుండవు, మనస్సు ఏముందైతే ఇప్పుడు నీకు నేనుగా వ్యక్తమవుతుండవు. నీ లోపల ఉంటుంది పరమేశ్వరుడే. ఆ మనస్సు అణిగిపోయినప్పుడు ఆ పరమేశ్వరుడు నీకు తానుగా నేనుగా వ్యక్తమవుతాడు. దానికి పరిమితులు లేవు, దానికి ఆ పరిమితులు, దానికి దేశకాలాలు హద్దులు, దానికి దేశకాలాలు హద్దులు, దానికి ఆ వస్తువు అంతటా ఉంటుంది. మన స్వరూపమే సుఖమే సుఖము, ఈ శాంతియే శాంతి, ఆనందమే ఆనందము, నా సంతోషమే సంతోషము. ఇది ప్రకృతి నిన్ను ముట్టుకోదు, ఈ ప్రకృతి నిన్ను ముట్టుకోదు. ఈ జన్మించడం మరణించడం అనే ప్రవాహం నిన్ను వదిలేస్తుంది, నువ్వు వదిలేస్తుంది. కనీసం నీ వంక కూడా చూడదు. ఆ తొలి తరంత యొక్క మూలం నీకు ఎప్పుడైతే అనుభవంలోకి వచ్చిందో, ఈ ప్రకృతిని దాటి నువ్వు వెళ్ళిపోతావు. ఎప్పుడైతే ప్రకృతిని దాటి వెళ్ళిపోయేటప్పుడు మోక్షం నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది, ఈ జ్ఞానం స్వరూపంగా వ్యక్తమవుతుంది. నువ్వు పుస్తకాలతో సంపాదించేది జ్ఞానం కాదు, నీ లోపల ఉన్న వస్తువు నీకు తానుగా వ్యక్తమవుతుంది నిజమైన జ్ఞానం. జపం చేసుకుంటే జపం చేసుకో, తపస్సు చేసుకుంటే తపస్సు చేసుకో, నీ యాత్రలకు వెళ్తే యాత్రకు వెళ్ళు. కానీ కానీ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు అధ్యయన విషయంలో ప్రమాదం పడకు, అధ్యయన విషయంలో ప్రమాదం పడకు. నీకు ఒకవేళ కాలక్షేపం అవటం లేదనుకో, అది అప్పుడు జపం పడుతున్నా కాలక్షేపం అవటం లేదని ఒకసారి ఏమవుతున్నా మనకు కాలక్షేపం అవ్వదు, జపం చేసుకోవాలని తెలుసు. అట్లప్పుడు ఏం చేస్తాం, నువ్వు భగవద్గీత లేదా విష్ణు సహస్రనామాలు లేదా రమణ గ్రంథాలు చదువుకుంటే మనసు పవిత్రమవుతుంది. మనం చదివిన చదువు మనకు మంట పట్టడం లేదంటే దానికి కారణం ఏమిటంటే మనకు ఏకాగ్రత రాకపోవటం. అది ఈశ్వరానుగ్రహంలో ఏకాగ్రత వస్తుంది. అధ్యయనం అధ్యయన విషయంలో ప్రమాదం పడకు.